పరంపరలో క్రిందిసారి ఏం చెప్పుకున్నాం అంటే జీవన దేవత సాధన. జీవన దేవత సాధన అంటే ఏంటి? జీవన దేవత ఎక్కడుంటుంది? మనందరి హృదయంలో అంతరాత్మగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆత్మకి మూడు నాలుగు పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఏంటంటే విశ్వాత్మ, అంటే విశ్వం అంతటా ఉన్నదన్నమాట, ప్రతి అణువులో ఉన్నది, దాన్ని విశ్వాత్మ అంటాం. ఒక ప్రత్యేకంగా ఒక మనిషిలో ఉంటే ప్రత్యేగాత్మ అంటాం. అలాగే ఒక శరీరంలో ప్రవేశిస్తున్న ఆత్మని ప్రవేశాత్మ అంటాం. అలాగే సూత్రంగా ఎలాగైతే పూలు పూల దండ గుచ్చితే దాంట్లో దారం ఉంటుందో దాన్ని లాగ సూత్రంగా ఉన్నదాన్ని సూత్రాత్మ అంటాం. అంటే అన్నిట్లోంచి అది రన్ అవుతుంది అన్నమాట. ఎలాగైతే ఇంట్లో వైరింగ్ చేస్తే అన్ని చోట్లకి కరెంట్ వైర్స్ రన్ అవుతాయి, అలాగే మన శరీరంలో సూత్రాత్మ అవుతుంది, అది మొత్తం శరీరం అంతా రన్ అవుతుంది, దాన్ని సూత్రాత్మ అంటాం. అలాగే హృదయంలో ఉన్నదాన్ని అంతరాత్మ అంటాం. ఇలాగా ఆత్మకి బయట ఉన్నది ఒక పేరు, లోపల ఉన్నదానికి ఒక పేరు, అంతటా వ్యాపించినదానికి ఒక పేరు, ఇలాగా అంతా అదే కానీ అది ఉన్న స్థానం బట్టి దానికి ఒక పేరు. అలాగే ఆకాశం అంతటా ఉంటుంది, దాన్ని పటాకాశం అంటాం. అదే మన శరీరం అంటే ఘటాకాశం, ఘటం అంటే కొండ, ఘటాకాశం పటాకాశం. ఘటం అంటే కొండలో ఉన్న ఆకాశం, బయట ఉన్న ఆకాశం, రెండు ఒకటే. అంటే తప్ప కొండలో ఇంకో వేరే ఆకాశం ఉండదు. అలాగే విశ్వాత్మే మనలో అంతరాత్మగా ఉంటుంది, మనలో ప్రత్యేకంగా ఒక ఆత్మగా ఉంటుంది. మనం ప్రత్యేకంగా అనుకుంటే అది ప్రత్యేకాత్మ అవుతుంది కాదు, నాలో ఉన్నది విశ్వాత్మే అనుకుంటే విశ్వాత్మ అవుతుంది. అక్కడ ధ్యానం విధానం బట్టి మనం ఆ విషయాలన్నీ తెలుసుకుంటాం. అలాగే మనలోనే, మన హృదయంలోనే ఉన్న ఆ అంతరాత్మ ఏదైతే ఉన్నదో ఆ అంతరాత్మయే జీవన దేవత. జీవన దేవతకి ఒక గుడి ఉంటుంది, ఎక్కడెక్కడ వెళ్ళి పూజలు చేయాలి ఇలా అనుకోక్కర్లేదు. ప్రతి వాళ్లతోనూ ప్రతి వాళ్లలోనూ నిరంతరం వాళ్ళు పుట్టిన క్షణం నుంచి మళ్ళీ శరీరం వదిలేసే వరకు వాళ్ళతోనే ఉంటాడు ఆ జీవన దేవత, వాళ్ళ అంతరాత్మగా. ఆ అంతరాత్మనే మనం సాధన ఉపాసన ఆరాధన చెయ్యాలి. ఉపాసన అంటే మీ అందరూ ఈ పాటికి కొన్ని వేల సార్లు లక్షల సార్లు వినుంటారు. ఉపాసన అంటే దగ్గరగా కూర్చోడు, మన హృదయంలో ఉన్న అంతరాత్మ దగ్గరగా మనం కూర్చోడం. ఏంటి మనలో దగ్గరే ఉంది కదా అది, అంటే మన మనస్సును తీసుకుని వెళ్ళి దాని దగ్గర పెట్టాలి. మన మనస్సును దాని దగ్గర తీసుకెళ్ళి పెట్టాలంటే ఏం చేయాలి? మనం శ్వాసని బాగా గమనిస్తూ ఉండాలి, లోపలికి వెళ్లే శ్వాసం బయటకు వెళ్లే శ్వాసం. స్పెషల్గా పీల్చడం వదలటం కాదు, ఊరికే గాలి వెళ్తుంది గాలి వస్తుంది అంతవరకే. అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనస్సు హృదయం దగ్గరికి వెళ్తుంది. శనశనైర్ పరమే బుద్ధ్యా ధృతి గృహీతయ అని పరమాత్మ గీతలో చెప్తారు. మనస్సు ఎప్పుడు పరిగెత్తూ ఉంటుంది, దాన్ని బుద్ధగించాలి. ఒక చిన్నపిల్లవాడికి స్కూల్కి పంపాలనుకోండి, నీకు చాక్లెట్ కొని పెడతాను, నీకు సాయంత్రం వచ్చిన సినిమాకి తీసుకెళ్తాను, లేకపోతే నేను అక్కడ శికారికి తీసుకెళ్తాను, లేకపోతే మనందరం కలిసి ఒక పిక్నిక్ వెళ్తాం, ఇలా చెప్తే గానీ వాడు లంచాలు తీసుకుంటే గానీ స్కూల్కి ఎలా వెళ్ళడు. అలాగే మనస్సు కూడా దాన్ని కాస్త లాలించాలి, కాస్త బుజ్జగించాలి, కాస్త జిమ్మిక్కలు చేయాలి. దాంతో కూడా చేసి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బలవంతాన్ని మటుకు ఎవరో కూడా మనస్సును తీసుకెళ్లి హృదయంలో కలపలేరు. అందుకని దాన్ని మెల్లిగా మెల్లిగా మెల్లిగా, ఇప్పుడు మెల్లిమెల్లిగా చేయాలంటే అర్థం స్లోగా చేయమని కాదు, ఒక్కసారి బలవంతంగా దాన్ని దాని ఏమంటారంటే చెరపట్టకుండా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఎప్పుడు మనస్సుని హృదయంలోకి వెళ్ళేటట్టుగా చేసుకోవాలి. దానికే మనకు మంత్రాలు కూడా బీజాక్షరాలు కూడా ఉన్నాయి. దాని వరకు ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేస్తాను. మన మనస్సు మన హృదయంలో కలిసిపోవాలి అంటే హ్రీం అనే బీజాక్షరాన్ని ఓంకారం లాగానే చేయాలి. హ్రీ అలాగ మళ్ళీ హరి అలా చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మెల్లిగా మన మనస్సు హృదయంలో కరిగిపోతుంది. హృదయంలో ఎవరుంటారంటే హృదయంలో ఆకాశం ఉంటుంది. ఆకాశం ఎవరు అంటే పరబ్రహ్మము యొక్క శరీరము. మన చెయ్యి ఇలా గాల్లో ఇలా అంటే మన శరీరం పరమాత్మ యొక్క శరీరంలో కదులుతోంది అనమాట. అక్కడ ఏం కదలదు, మన చేతికి ఏం తగలదు, కానీ అది పరమాత్మ శరీరం. అక్కడ ఏముంటుంది ఆకాశంలో అంటే సత్యము జ్ఞానము ఆనందము. సత్ చిత్తు ఆనందము, ఇంకా సత్యం జ్ఞానం అనంతం బ్రహ మ యొక్క లక్షణాలు చెప్తారు శాస్త్రంలో ఏమని, సత్యం జ్ఞానం అనంతం. అలాంటి మహా తేజస్సుతో కూడుకుని ఉన్నది ఈ ఆకాశం. అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదు కాదు, శూన్యం కాదు, పరిపూర్ణమైన పరిపూర్ణము. అలాంటి ఆకాశంలో బయట ఎలాగైతే ఉందో అది మన హృదయంలో కూడా ఆకాశం అలాగే ఉంటుంది. ఒక టేబుల్ మీద 5-6 గ్లాసులు పెట్టామనుకోండి ఖాళీవి, ఆ టేబుల్ మీద ఉన్న గ్లాసులు బయట ఆకాశం ఉంటుంది, లోపల ఆ గ్లాసుల్లో కూడా ఆకాశం ఉంటుంది. అలాగే మనం 1 కోటి మంది ఉన్నాం భూమి మీద అనుకున్నాం, కాశీ 1 కోటి మందిలో కూడా ఆకాశం అలాగే ఉంటుంది. అందరి హృదయాల్లో ఆకాశం అలాగే ఉంటుంది, 1 కోటి మంది వచ్చినా అలాగే ఉంటుంది. ఇదే ప్రిన్సిపుల్ తోటి మనకు రామాయణంలో విమానం ఉంది ఒకటి. ఆ విమానం ఎక్కే రావణాసురుడు అటు ఇటు తిరుగుతుంటాడు, కుబేర దగ్గర దాన్ని కాజేసాడు, పుష్పక విమానం. అలాంటి పుష్పక విమానం ఏదైతే ఉందో ఆ పుష్పక విమానం ప్రిన్సిపుల్ ఆకాశం అనమాట. ఆ పుష్పక విమానం అంటే దాని మీద కూర్చుంటే ఎంతమంది ఎక్కినా ఇంకోటి చోటు ఉంటుందని చెప్తారు. అలాగా ఈ ఆకాశం ఎంతమందికైనా చోటిస్తూనే ఉంటుంది. ఆ ఆకాశమే పరబ్రహ్మం యొక్క శరీరము. ఆకాశం మన హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలోకి మన మనస్సు వెళ్తే అంటే పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. ఆ రకంగా మనం పరమాత్మ దగ్గర ఉన్నాం, అది ఉపాసన. సీరియస్ గా చేయదలుచుకున్న వాళ్ళకి మొత్తం సరదాగా మేము ఉపాసన చేస్తాం, ఎప్పుడు దేవుడి దగ్గర కూర్చుంటామంటే ఓ పటం పెట్టుకోవచ్చు, విగ్రహం పెట్టుకోవచ్చు, దాని దగ్గర కూర్చోవచ్చు, కాదన్న అది కరెక్టే. ఇంకొంచెం ఎక్కువ లెవెల్లో కనుక చేయదలుచుకుంటే ఇలా చేయాలి. నెక్స్ట్ సాధన చేయాలి. ఇప్పుడు సాధన ఎందుకు చేయాలి అంటే బట్టలు మార్చిపోతే ఊతి కారేసుకుని మళ్ళీ ఇస్త్రీ చేసుకుని ఫ్రెష్గా మంచి వేసుకుంటాం, అలాగే ఇల్లు తుడుచుకుంటాం, ఇలాగ గిన్నెలు అవన్నీ చదువుకుని మళ్ళీ వంటలు వండుకుంటాం. ఇవన్నీ ఎందుకంటే ప్యూరిఫికేషన్. అలాగా సాధన కూడా మన మనస్సులో, మెంటల్ బాడీలో, అలాగే వైటల్ బాడీలో, అలాగే మన డిజైర్ బాడీ, అలాగే ఎథరిక్ బాడీ, అలాగే ఫిజికల్ బాడీ, వీటన్నిటిలో కూడా ఎప్పుడు కూడా మనం చెత్త చెదారం పేర్చుకుంటూ ఉంటాం. చెత్త ఆలోచన ఒకటి వచ్చిందనుకోండి వెంటనే అన్ని దేహాలన్నీ కూడా కాస్త పాడైపోతాయి. ఒక దుర్గుణమైన ఒక మంచి చెడ్డ ఆలోచన ఒకటి మంచిది కానీ ఒకటి వచ్చిందనుకోండి, కోపం, అది మంచిది కాదని తెలుసు కానీ కోపం రాకుండా ఉండదు. కోపం లేకుండా ఉండాలి, నేను మనిషిని కాదా అంటారు చాలా మంది. మనిషి కాదు కాబట్టి జంతువులు కోపం రాదు, వాటికి భయం వేస్తుంది. భయం వేస్తే మీద పడతాయి అంతే తప్ప భయం లేకపోతే మనం ఏం చేయాలి. కానీ మనిషికి భయం ఊరికేనే వేస్తుంది, కోపం ఊరికేనే వస్తుంది, అవతల వాడిని ఏదో చేయాలనిపిస్తుంది. ఇవన్నీ గందరగోళాలన్నీ వీడికే, ఇంకెవరికే లేదు సృష్టిలో. మనిషి ఎంత బ్రహ్మాండంగా సృష్టించబడ్డాడో అంత చెత్త పనులు కూడా చేయగలడు. ఈ చెత్త చెదారం కడిగేసుకోవటమే ఒక శిల్పాన్ని తయారు చేసినట్టుగా శిల్పి ఎలాగైతే అందాన్ని బయటికి తీసుకొస్తాడు రాటిలోంచి కానీ ఒక చెక్కలోంచి కానీ, అలాగే మనలో ఉన్న మంచిని బయటికి తీసుకురావడమే సాధన యొక్క లక్ష్యం. ఆత్మ ఉన్నతి, ఆత్మశక్తి, ఆత్మ జాగృతం ఇవన్నీ కూడా ఈ సాధన వల్ల జరిగేది. మరి మన గాయత్రి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు గురువు గారికి ఉపనయనం చేస్తున్నప్పుడు మదనమోహన్ మాలవ్య గారు గాయత్రి దీక్ష ఇచ్చి ఏం చెప్పారు అని చెప్తారు గురువు గారు. ఇది గాయత్రి బ్రాహ్మణులకు కామధేను, నియమితంగా రోజు 5 మాలలు గాయత్రి చెప్పని చేసుకో అని చెప్పారు. అప్పుడు వాళ్ళ నాన్నగారిని ఈయన అడిగారు, అసలు గాయత్రి అంటే ఏంటి, బ్రాహ్మణుడు అంటే ఎవరు, ఇలా ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. వాటి శాస్త్రం ఏం చెప్తుంది, బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే, దీనికి బ్రాహ్మణుడి నుంచి కొంచెం మనం కొంచెం ఎక్కడి నుంచో బయలుదేరి బ్రాహ్మణుడి దగ్గరికి రావాలన్నమాట. ఎక్కడి నుంచో బయలుదేరి, ఎక్కడి నుంచి బయలుదేరుతాం, సత్కర్మల్ని తపస్సు అంటారు, అక్కడి నుంచి మొదలెడతాం. ఎందుకంటే ఈ లోకంలో కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు అని శ్రీకృష్ణ పరమాత్మ తేల్చి పడేశారు. ఈవెన్ గాలి వీల్చి గాలి వదలటం కూడా ఒక కర్మే. ఎవరు ఉన్న కర్మణ అని ఒక శ్లోకం ఉంటుంది, అక్కడ ఎవరు భూమి మీద కర్మ చేయకుండా ఉండలేదు. కర్మణ తపః, కర్మ వల్ల, కర్మ చేయటం వల్ల, అది కూడా సత్కర్మ చేయటం వల్ల, దానికి ఒక పేరు ఏమిటంటే తపస్సు. సత్కర్మల్ని తపస్సు అంటారు. ఇంకా ఈ తపస్సు వల్ల ఏమొస్తుందంటే సత్యం వస్తుంది. తపః సత్యం. నా సత్యాన్ని అన్వేషించాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే ఏం చేయాలి? సత్కర్మలే చేయాలి. గాయత్రి ఏం చేస్తుంది? మనకు సద్బుద్ధిని ప్రసాదించి మన సత్కర్మలు చేసేటట్టుగా మన ఆలోచనల్ని మాడిఫై, దాని ఏమంటారు, పరిణమించేటట్టు చేస్తుంది. మనలో ఉన్న సదాలోచనల్ని సత్కర్మలుగా ట్రాన్స్లేట్ చేస్తుంది ఆ శక్తి, గాయత్రి శక్తి. అందుకని సత్కర్మలు మనలోకి రావాలంటే సదాలోచనలు రావాలి. మన బుద్ధి సద్బుద్ధి అయి ఉండాలి, అప్పుడు సత్కర్మలు చేస్తాం. దాన్ని తపస్సు అంటారు. మన తపస్సు మనల్ని సత్యం వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత సత్యేన బ్రహ్మ, సత్యం వల్ల బ్రహ్మ అంటే ఏమిటో తెలుస్తుంది. బ్రహ్మ అంటే ఏంటి? అంతటా వ్యాపించి ఉన్నది. ఏది అంతటా వ్యాపించి ఉన్నది? ఆకాశము అంతటా వ్యాపించి ఉన్నది అనే జ్ఞానం మనకు వస్తుంది. పక్క వాళ్ళు చెప్తే అర్థం కాదు. గురువు కూడా ఏం చేస్తాడంటే, నువ్వు సత్కర్మలు చెయ్యి, తపస్సు చెయ్యి. నువ్వు తపస్సు వల్ల సత్యాన్ని తెలుసుకుంటావు. ఏమిటి సత్యం? ఒక్కడే భగవంతుడు ఇదంతా ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు. వాళ్ళ ఆకారాలు తేడా ఉన్నా, వాళ్ళు ఏ మతంలో, ఏ మత నియమాలు పాటిస్తున్నా, వాళ్ళు ఏ కులంలో పుట్టినా, వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నా, వాళ్ళు ఏ రకమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నా, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన, వాళ్ళకి ఎర్రతోలు, తెల్లతోలు, నల్లతోలు, ఇంకా ఏదో మురితోలు, ఏదైనా సరే, జంతువులు, వృక్షాలు, ఖనిజాలు, మనుషులు, దేవతలు అంతటా వ్యాపించి ఉన్నాడు ఒక్కడే, వాణ్ణి బ్రహ్మ అంటారు అని సూచన చేస్తాడు. దాన్ని తెలుసుకోవాలంటే సాధకుడు ఏం చేయాలి? సత్యం వైపు ప్రయాణించాలి. మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించు అని మనం గాయత్రులు అడుగుతాం. గాయత్రులు అడిగిన దానికి మనం ఏం చేయాలి? సత్కర్మలు చేస్తే అప్పుడు మనం దానివల్ల మన బుద్ధులు సన్మార్గం వైపు ఆటోమేటిక్గా ప్రేరేపించబడతాయి. అప్పుడు సత్యంతో బ్రహ్మ, బ్రహ్మణ బ్రాహ్మణ, ఈ బ్రహ్మ అంతరా వ్యాపించి ఉన్నవాడిని ఎవరు తెలుసుకుంటారు? వాడు బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణుడికి గాయత్రి కామధేనువు. బ్రహ్మ వల్ల బ్రాహ్మణుడు, బ్రహ్మను ధరించడం వల్ల బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడికి ఇంకో కండిషన్ ఉంది. బ్రహ్మ అంతటా ఉన్నాడు, ఆయన దర్శించాడు లేదా ఆయనతో ఒకటయ్యాడు, వాడు బ్రాహ్మణుడు అంటే, ఆ బ్రాహ్మణుడు ఎలా ఉంటాడంటే, బ్రాహ్మణైన వ్రతం, ఆదర్శ పాలన అనే వ్రతధారి వాడు బ్రాహ్మణుడు అవుతాడు. ఇంత చేసి ఆదర్శం లేదనుకోండి, బ్రాహ్మణుడు కాదు. చిత్రం అంటే, భారతంలో మనకు ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు ఏం చేశారు, కౌరవులకి పాండవులకి కూడా మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చారు, బాగుంది. ఇంకా ఎప్పుడైతే భీష్ముడు పడిపోయాడో, అంతశయం మీద ఉన్నాడు, అప్పుడు దుర్యోధనుడు వచ్చి, నువ్వు సైన్యాధ్యక్షుడిగా ఉండాలండి గురువు గారు మీరు అని ద్రోణుడిని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు, బాగుంది, ఉండి ఇంకా వరుసగా అందరినీ చంపడం మొదలెట్టాడు. చివరికి ఆయన్ని పడగొట్టాలంటే అశ్వత్థామ హత కుంజర అని అనాల్సి వచ్చిందాడు ధర్మరాజు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అసలు భగవద్గీత చెప్పిందే స్వధర్మాన్ని నువ్వు పాటించు అని. ఒక గురువు యొక్క స్వధర్మం ఏంటి? ఆయన బ్రాహ్మణుడు, ఆయన వేదాధ్యయనం చేయడం, వేదాన్ని అధ్యాపన చేయడం, మళ్ళీ వాళ్ళకి చెప్పడం, తను అధ్యయనం చేసుకోవడం, వేదాలని మిగతా వాళ్ళకి నేర్పడం. ఆయన ధనుర్విద్య నేర్చుకుంటున్నాడు కాబట్టి ధనుర్విద్య తను నేర్చుకుంటున్నాడు, జనాలకి నేర్పుతున్నాడు. ఆయన బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుని స్వధర్మం ప్రకారం ఆయన యుద్ధం చేయడం కానీ, ఒకరిని చంపేయడం కానీ, రక్షించడం కానీ ఆయన పని కాదు. అలాగా తన కాని పనిని తీసుకున్నాడు. దానివల్ల చివరికి ఎండ ఏమైంది, బ్రాహ్మణుడికి ఉండే వాటిల్లో అసలు ఒకళ్ళ మీద ద్వేషం, పగ, కోపం, పంతం, లేదా వాడికి మళ్ళీ నేను పాఠం చెప్పాలి అని ఒక కచ్చి తీర్చుకోవడం, ఇలాంటి లక్షణాలు అనేవి బ్రాహ్మణ ధర్మాలు కావు. ఒకవేళ మనం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈ లక్షణాలన్నీ ఉంటే బ్రాహ్మణం కాదు. ఇప్పుడంతా ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, స్వధర్మం అనేది చాలా ముఖ్యం. కానీ ఈ మన స్వధర్మం ఎలా ఉందో దాని ప్రకారం వెళ్తూనే గాయత్రి చేసుకుంటూ వెళ్తుంటే మనం ఖచ్చితంగా మనం అంతకు ముందున్న ధర్మాల నుంచి అన్నిటి నుంచి గట్టెక్కి బ్రాహ్మణ ధర్మంలోకి అడుగు పెడతాం. అది అక్కడ మనం గుర్తించాల్సింది. ఆయన అవన్నీ లోపల పెట్టుకున్నాడు కాబట్టి పగ ప్రతీకారం ఇలాంటివి ఆ ద్రౌపదుడిని బంధించి తీసుకొస్తే నాకు అది గురుదక్షిణ అని అడిగింది. మామూలుగా అయితే క్షమించి వదిలేదు. క్షమ, సహనం, ప్రేమ, దయ, ప్రేమతో కూడిన వేచి ఉండే తత్వం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. మనం ఏవైతే అవన్నీ కూడా అంటే మనం ద్రోణుడిని విమర్శించడం కాదు, మనం బ్రాహ్మణత్వం వైపు వెళ్లాలంటే గాయత్రి మాతని దర్శించాలంటే పూజ్య గురుదేవులు ఏం చెప్పారో అది తెలుసుకోవడానికి. మహాత్ములు ఇవి తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి ఉన్నాయి ఇవి తెలుసుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. అంతేగాని వాళ్ళని మనం విమర్శించడం లేదు. ఈ రకంగా మనకు కర్మణ తప, సత్కర్మలైన తపస్సు వల్ల తపస్సత్యం, తపస్సు వల్ల సత్యము, తర్వాత సత్యేన బ్రహ్మ, సత్యంతో బ్రహ్మ, బ్రహ్మణ బ్రాహ్మణ, బ్రహ్మ వల్ల బ్రాహ్మణుడు అవుతున్నాడు. బ్రాహ్మణైన వ్రతం, ధర్మ ఆదర్శ పాలన వల్ల వ్రతధారి బ్రాహ్మణుడు అవుతున్నాడు. ఈ మొత్తం మనకు గురువు గారు గాయత్రి యజ్ఞంలో ఇచ్చారు. వ్రతేన దీక్షా ఆప్నోతి, దీక్షాయ ఆప్నోతి దక్షిణాం, దక్షిణాం శ్రద్ధమాప్నోతి, శ్రద్ధయా సత్యం ఆప్నుతే. సత్యాన్ని దర్శించాలంటే నువ్వు వ్రతధారి అయి ఉండాలి. ఈ వ్రతం ఎంతకాలం ఉండాలంటే పుట్టినప్పటి నుంచి, ఎప్పుడైతే మనం గాయత్రి యజ్ఞంలో కూర్చున్నామో, ఎప్పుడైతే వ్రత దీక్ష తీసుకున్నామో అప్పటి నుంచి సత్యాన్ని దర్శించేంత వరకు. మళ్ళీ యజ్ఞం చేసేంత వరకు కాదు, యజ్ఞం అయిపోగానే అవి తాళ్ళు కొందరు విప్పేస్తారు, కొందరు మూడు నాలుగు రోజులు ఉన్న తర్వాత అవే పాడై ఊడిపోతాయి. తాళ్ళు ఊడిపోయినంత మాత్రం మనం వ్రతంలో లేవు అనుకోకూడదు. సరే, ఇంతకీ ఈ పై విషయాలన్నీ గుర్తు పెట్టుకుని బ్రాహ్మణుడిగా ఒక వ్యక్తి తన తాను మలుచుకుంటూ గాయత్రి సాధనతో సత్యాన్ని బ్రహ్మాన్ని దర్శించడం, ఇదంతా చేయటం బాగుంది. కానీ అసలు బ్రాహ్మణత్వం ఎందుకుండాలి అంటే బాగానే చెప్పారు. అంటే బ్రాహ్మణులు అయితేనే ఇదంత లాభం, బ్రాహ్మణుల్ని మాత్రమే గాయత్రి చేయాలి. బ్రాహ్మణులు గాయత్రి చేయాలని ఎక్కడా లేదు, బ్రాహ్మణులు మాత్రమే చేయాలని లేదు. కానీ నువ్వు బ్రాహ్మణత్వాన్ని తెచ్చుకో అని మాత్రం చెప్తున్నారు. నేను సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అవ్వాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి వాడు? ఏదో కంప్యూటర్ సైన్స్ ఏదో పాస్ అవ్వాలి, దాంట్లో మంచి కమాండ్ ఉండాలి. ఆ తర్వాత ఉన్నవాడు అందరిలో అతను అది పాస్ అవ్వాలి, ఆ పోస్ట్కి సెలెక్ట్ అవ్వాలి కదా. అంతేగాని నేను బీకామ్ చదివాను సార్, నేను ఎంకామ్ చదివాను, దాంట్లో పిహెచ్డీ ఉంది, నేను కంప్యూటర్కి ఆ కంపెనీ సీఈఓ అవుతానంటే ఓ పిచ్చివాళ్ళ ఉన్నాడు. సో మనం దేనికి ఆస్పైర్ చేస్తున్నామో దానికి కావలసిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేయటం అనేది ఒక ముఖ్యమైన ప్రాథమికమైన ఒక కండిషన్. అది ఫుల్ఫిల్ చేస్తేనే మనం అటు ఎంటర్ అవ్వగలం తప్ప, ఇప్పుడు తేజే ఉంది దాన్ని వెబ్ డిజైన్ చేయగలదు, నాకు అలాంటివి ఏమి తెలియదు, నేను కూడా చేయగలనని ముందరకెళ్తే ఏమవుతుంది, అందరికీ తెలిసి ఏమవుతుంది. ఈతర అని వాడు కృష్ణా నదిలో దిగాడు అనుకోండి, ఇప్పుడు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, ఈత రాదు కానీ అందరూ గది ఈతగాళ్ళు ఉంటారు, పర్వాలేదు రక్షిస్తారు, దిగు అంటే ఏమన్నా దిగితే ఏమవుతుంది వాడి పని? ఆ గది ఈతగాళ్ళు రక్షించినా రక్షించకపోయినా ముందరూ వీడు మునిగిపోవడం ఖాయం. అలాగా మనం బ్రాహ్మణత్వం అనే కండిషన్ ఎందుకు పెట్టారు కూడా తెలుసుకుంటూ గాయత్రి చేయటం వల్ల మనం నిజమైన సాధకులుగా గురుదేవులు ఏవి కోరుకున్నారో అలాగే తయారవుతామా అనే ప్రశ్న వేసుకోవాలంటే బ్రాహ్మణత్వం గురించి తెలుసుకోవాలి. బ్రాహ్మీ కమలం వికసించాలి అని పాట రాశారు గురువు గారు, మీరు నా చాలా మంది ఆ పాట వినే ఉంటారు. బ్రహ్మకమలం ఆల్రెడీ నేను వికసింపజేశాను, ఇది అంతగా వికసింపబడాలి, మొత్తం భూమి అంతా కూడా ఇలా అవ్వాలి. ఎందుకు? ఆ బ్రాహ్మణత్వం యొక్క గొప్పతనం ఏంటి అంటే, వేరే వర్ణాలు వాళ్ళకి లేదా? వేరే వర్ణాలు అంటే ఏంటి? క్షత్రియులు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, యుద్ధం చేసి వాళ్ళ శరీరం పోయినా సరే, వాళ్ళు చచ్చిపోయినా సరే దేశాన్ని రక్షించడానికి రెడీగా ఉంటారు. మరి వాళ్ళకి ఎక్కలేదా గాయత్రి అంటే? వాళ్ళకి కావాలి. విశ్వామిత్రుడు అటు నుంచి వచ్చినవాడే కదా, ఆయన గాదిరాజు. గాదిరాజు కాస్త ఏం చేశాడు, వశిష్ఠుల వారి దగ్గర తన శక్తులన్నీ ఉపయోగించి అస్త్రశస్త్రాలన్నీ ఆయన బ్రహ్మదండంలో కరిగిపోయిన తర్వాత, అమ్ము బ్రాహ్మణ ధర్మం చాలా గొప్పదనమాట, ఇంత శక్తి దీంట్లో ఉందా, అయితే నేను కూడా అలా అయిపోతానని చెప్పి తన క్షత్రియ ధర్మాన్ని పక్కన పెట్టి బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చాడు. ఈ బ్రాహ్మణ తత్వం అంటే ఏంటి? బ్రాహ్మణ తత్వము గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణుల గురించి కాదు, బ్రాహ్మణ తత్వం గురించి. ఇది వస్తే ఏమవుతుందంటే ఎవరిలో ఈ బ్రాహ్మణ తత్వం ఉంటుందో, బ్రాహ్మణత్వం ఉంటుందో, వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఉంటాయి. వాళ్ళు అన్ని రకాలుగా సమృద్ధుడవుతాడు. వాళ్ళ వంశం విచ్ఛిన్నం కాదు, అంటే వంశం అక్కడికి ఆగిపోదు. ఇంకొక ఇద్దరు ముగ్గురు పుట్టి ఆగిపోవడం అలాంటివి ఉండదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వంశంలో ఎవరో లప్పుతూనే ఉంటారు. అంటే సంతానం లేకుండా ఉండడం అనేది ఉండదు. అలాగే వీళ్ళు మహామనుషులు అవుతారు. వీళ్ళని మనీషి అంటారు. మామూలుగా అయితే మనిషి అంటారు. మనీషి అంటే చాలా మేధా సంపన్నం గలవాడు, చాలా గొప్పవాడు. ఇలాంటివన్నీ కూడా మనకు బ్రాహ్మణత్వం వల్ల వస్తాయి. ఇంకా మౌద్గల్యుడు అనే మహాముని ఏం చెప్తున్నాడంటే, వ్రతేన వై బ్రాహ్మణ సంచిత భవతి. వ్రతేన అంటే వ్రతం వల్ల బ్రాహ్మణుడు అగ్ని పొందినవాడు అవుతాడు. అశూన్య భవతి, శూన్యం అంటే లేకుండా ఉంటాం. అశూన్య భవతి అంటే అన్ని ఉన్నవాడు అనమాట, సమృద్ధిగా ప్రతీది ఉంటుంది. అవిచ్ఛిన్నం అంటే ఏమీ ఎక్కడ గ్యాప్ లేకుండా ఎప్పుడు అలా వంశ వృద్ధి చెందుతూ ఉంటుంది. అస్యతంతు అవిచ్ఛిన్న జీవనం భవతి, ఎక్కడా కూడా ఏ రకంగా ఇబ్బందులు లేకుండా అలాగ ఒక నది ఎలాగైతే జీవనది ప్రవహిస్తూ ఉంటుందో అలాగ వాళ్ళ వంశం అంతా కూడా నిరంతరం అలా సాగుతూ ఉంటుంది. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ బ్రాహ్మణత్వాన్ని సాధిస్తారో వాళ్ళు దాన్ని వాళ్ళ పిల్లలకు కూడా చెప్తారు. ఇక్కడ అవిచ్ఛిన్నం అంటే అది తప్ప మామూలుగా ఏదో జనానికి అందరికీ పుట్టినట్టు కూడా వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు పుట్టడం, ఇంకెందుకు వాళ్ళ గురించి తెలియకపోవడం, ఇలాంటిది కాదు. వాళ్ళు నేర్చుకున్న ఈ బ్రహ్మజ్ఞానం వాళ్ళ వంశాలు అందరికీ అందుతూ ఉంటుంది. అది అక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇంతటి బ్రాహ్మణత్వం, ఇంతటి మహత్తు గల గాయత్రి మహామంత్రం చేయదలుచుకున్న వాళ్ళకి ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు చాలా తక్కువ ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటంటే, ఇవి పాటిస్తేనే గాయత్రి సిద్ధిస్తుంది. అంతే తప్ప ఇవి పాటించకుండా గాయత్రి సిద్ధించాలంటే మటుకు కుదరదు. సాధనాశయ సిద్ధి అని గురువు గారు ఇచ్చారు. దాంట్లో కండిషన్ ఏంటంటే, మొట్టమొదటిగా మన మనస్సు పవిత్రంగా ఉండాలి. మన మనస్సు పవిత్రంగా ఉండాలంటే పవిత్రత గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య. కామం అంటే నాకు ఇది కావాలి, అవి కావాలనుకోవడం తప్ప. అంటే మనకు ఏది ముఖ్యమో అవి కావాలనుకోవడం తప్పులేదు. అంతేగాని నాకు ఒక 10 కోట్లు ఉంటే చాలండి, హ్యాపీగా బతికేస్తాను. అది తప్పకుండా కామమే అవుతుంది. అంటే డబ్బు మీద ఆశ, ధనేషణ అంటారు దాన్ని. అలాగే దారేషణ, దారేషణ అంటే మగవాళ్ళు అయితే భార్య గురించి, ఆడవాళ్ళు అయితే భర్త గురించి ఆలోచించడం తప్పులేదు, కానీ ఎక్కువగా అదే దృష్టి ఉండకూడదు. తర్వాత పుత్రేషణ, పిల్లల గురించి. పూర్వకాలంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఇంకా ఉండాలనుకున్నాడు, ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి దాని గురించి కాదు. కానీ వాళ్ళు చదువుకోవడం, వాళ్ళు ఉద్యోగాలు చేయడం, వాళ్ళకి పెళ్లి చేయడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళని సాగడం, ఇంక ఈ సైకిలే సరిపోతూ ఉంటుంది. అలాంటి వాటిలో తిరగకూడదు. మనస్సు సన్మార్గం వైపు ఉండాలి, మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. అలాగే బుద్ధి, బుద్ధి అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక నిప్పులో మనం వేలు పెడితే కాలుతుందని తెలుసు, పెట్టకూడదని తెలుసు. అలాంటిది మన స్వతసిద్ధంగా ఒక పని మంచిది ఒక పని చెడ్డది అని తెలుసు. తెలిసి తెలిసి చెడ్డ పని చేయకూడదు. ఆ రకంగా బుద్ధిని పవిత్రంగా ఉంచుకోవాలి. అలాగే మనం తినే అన్నం పవిత్రంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద కొనుక్కు తినేయటం, ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో దూరి తినేయటం, ఎవడ పడితే వాడు వండిన తినటం, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే వండిన వాడి సంస్కారాలు ఆ అన్నం తినటం ద్వారా మనలోకి పోతాయి. రోడ్ సైడ్ పెట్టి అమ్ముతుంటారు, రకరకాల పానీపూరీలు తిట్టుంటారు, ఇంకేమో మిరపకాయ బజ్జీలు తిట్టుంటారు, ఇంకా చాలా రకాలు ఉంటాయి. వాటి పేర్లు నాకు అంతకంటే పెద్దగా తెలియదు, ఎందుకంటే నేను చాలా సాధారణంగా తినను అసలు బయట. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, పూర్వకాలంలో సాధన చేసుకునేవాళ్ళు ఎవరన్నం వాళ్లే వండుకుతుండేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే, వాడి ఆలోచనలు ఏమి ఉన్నాయో వాటితోనే అన్నం తయారవుతుంది, అవే తెచ్చాడు. కొత్తగా భార్య కానీ అలాగే తల్లి కానీ ఎవరు వండినా తినేవాళ్ళు కాదు, వాళ్ళ అన్నం వాళ్లే వండుతుంది. మరి ఎంత స్ట్రిక్ట్గా చేయకపోయినా మనం అన్నం తినే అన్నం పవిత్రంగా ఉండాలి, మాట్లాడే మాట పవిత్రంగా ఉండాలి, మన బుద్ధి పవిత్రంగా ఉండాలి, మన మనస్సు పవిత్రంగా ఉండాలి. ఈ రకంగా మనస్సు, బుద్ధి, వాక్కు, అన్నం ఈ 4 పవిత్రంగా ఉండి తీరాలి. ఈ సాధనకి చాలా ఒక ఇంటికి ఎలాగైతే పునాది ఉంటుందో మన సాధనకి పునాది రాళ్ళు 4. ఇక గాయత్రి సాధన ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం ఒకటి తెలిస్తే అప్పుడు ఓహో దీనికోసం చేస్తున్నాను ఎప్పుడు గుర్తుండాలి. గాయత్రి చేయమన్నారండి చాలా మంచిది, సద్బుద్ధిని వస్తుంది. అయితే వాతావరణ కాలుష్య నివారణ, సద్బుద్ధిని ప్రవర్తనార్థం, విశ్వకళ్యాణార్థం సంకల్పం ఇచ్చారండి, దానికోసం చేస్తున్నాను. ఓకే వెల్ డన్, బాగుంది. ఇందాక చెప్పుకున్నాం చూసారా, పైన ఎన్ని కూడా దాంట్లో బ్రాహ్మణత్వము, సత్కర్మలే తపస్సు. కాబట్టి సదాలోచనలు సత్కర్మలుగా రావాలి, దానివల్ల తపస్సు చేస్తూ మనం సత్యం వైపు వెళ్ళాలి. సత్యం ద్వారా బ్రహ్మని దర్శించాలి. బ్రహ్మని ధరించడం వల్ల బ్రాహ్మణుడు అవ్వాలి. బ్రాహ్మణుడు వ్రతాన్ని తీసుకుని జీవించాలి. ఆ వ్రతం ఎప్పుడు కూడా పుట్టినప్పటి నుంచి చింటిపోయేంత వరకు అలాగే ఉంటుంది. ఈ గాయత్రి సాధన ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అని ప్రశ్నించుకుంటే, దుష్ప్రవృత్తుల నిర్మూలనము, సత్ప్రవృత్తుల సంవర్ధనం. ఎక్కడ జరగాలి ఇది? ఎక్కడ దుష్ప్రవృత్తులు ఉంటే అక్కడ పోవాలి. అంటే సింపుల్ గా ఎక్కడున్నాయి దుష్ప్రవృత్తులు అంటే, ఎవరైనా సరే సాధన చేసుకునేవాళ్ళు ఎప్పుడు వేలుని బయటకి చూపించకూడదు. ఎదురుగుండా ఉన్న వాళ్ళలో సత్ప్రవృత్తులు లేవని కాని, వాళ్ళ దుష్ప్రవృత్తులు ఉన్నాయని కాని అనకూడదు. దుష్ప్రవృత్తులు నాలోనే ఉన్నాయి అని మన వైపు వేలు చూపించుకోగలిగి ఉండాలి. మనలో దోషాలు తెలుసుకోవాలి, మనలో లోపాలు తెలుసుకోవాలి, మనలో ఉన్న దుర్గుణాలు తెలుసుకోవాలి. అంతేగాని అవతల వాళ్ళలో ఉన్న దుర్గుణాలు మనకు కనిపించాయంటే అర్థం ఖచ్చితంగా ఆ దుర్గుణం నాలో ఉన్నది. నేను మిమ్మల్ని చూసి మీరు అలా ఉన్నారు ఇలా ఉన్నారని నేను కామెంట్ చేస్తే ఆ లోపం నాలో ఉన్నది కాబట్టి నేను అది చూస్తున్నాను. దగ్గర ఒక ఆధ్యాత్మిక రహస్యం లేకపోతే ఆధ్యాత్మిక సూత్రం ఏంటంటే, మనలో ఏ ఉన్నాయో అవే బయట కూడా కనిపిస్తాయి. సపోజ్ మన మనస్సు బాగలేదనుకోండి, అద్దంలో చూసుకుంటే మనకే మన మొహం కొంచెం తేడాగా కనిపిస్తుంది. అదే మంచి హుషారుగా ఉన్నాం అనుకోండి, మన మాటలోనే హుషారు కనిపిస్తుంది. అలాగే అద్దం ముందు చూసుకుంటే ఇంకా హుషారుగా బ్రైట్గా ఉంటాం. కొందరు మన మొహం చూసి ఏంటి అలా నీరసంగా ఉన్నాం, ఏం బాగాలేదు అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? ఆ మైండ్లో ఉన్న తేడా మొహం మీద కనిపిస్తుంది. మైండ్ ఈజ్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని ఒక సూత్రం ఉంది కదా. అలాగా మనకు అవతల వాళ్ళ లోపాలు కానీ అవతల వాళ్ళ చెడ్డ కానీ కనిపిస్తుందంటే అవన్నీ మనలోనే ఉన్నాయని గుర్తు. ఈ దుష్ప్రవృత్తులు ఎక్కడ ఉంటాయో అంటే మనం మనలో ఉన్నవి పోగొట్టుకోవడం అనేదానికే సాధన. జీవన దేవత సాధన చేయటం ఎందుకంటే మనలో ఉన్న దోషాలు పోగొట్టుకోవడం. సత్ప్రవృత్తులు ఎప్పుడైతే పరిణితి చెందుతాయో అంటే బాగా డెవలప్ అవుతాయో వాటి ద్వారానే మనిషి ఒక సిద్ధుడవుతాడు. అబ్బో ఆయన చాలా గొప్ప సిద్ధుడండి, ఆయన అన్నం అయిపోతాయి అంటే అర్థం ఏంటి? వాళ్ళు దుష్ప్రవృత్తులన్నీ పోగొట్టుకున్నాడు అనమాట. మనకు కూడా దుష్ప్రవృత్తులు పోగొట్టుకోవడానికి ఈ సాధన ఇచ్చారు గురువు గారు. కాబట్టి మనం కూడా ఒక గొప్ప సిద్ధుడు మహాత్ముడు అవడానికి 100% అవకాశం ఉంది. ఇలాంటి ఈ గాయత్రి సాధనలో మనకు మొట్టమొదట చివర అన్నిసార్లు ఉపయోగించేది ఒక్కటే మంత్రం, గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రంలో మీ అందరికీ తెలిసిన 24 అక్షరాలు ఉన్నాయి. ఈ 24 అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఈ మధ్య మనకు 2వ పార్ట్ కూడా రిలీజ్ చేశారు. మొదటి పార్ట్ లో మొదటి 8 అక్షరాలు సత్ సవితుర్వరేణ్యం, 2వ పార్ట్ లో భర్గో దేవస్సు ధీమం, 3వ పార్ట్ లో నియోగన ప్రచోదయం. ఒక్కొక్క అక్షరానికి విస్తృతంగా గురువు గారు వ్యాఖ్యానం చేశారు. ఈ 24 శక్తులు మనిషిలో బేసిక్ గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆ విశిష్టతలన్నింటినీ కూడా అది నిద్రపోతున్న వాటిని మేల్కొలుపుతుంది. అలాగా మనలో ఉన్న నిద్రాణంగా ఉన్న దైవీ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దైవీ శక్తులను జాగృతం చేయడం అనేది, అది జాగృతం అవటం అనేది ఏదైతే ఉందో కార్యక్రమం, దానికి ఒక పేరు ఏం పెట్టారంటే దైవ అనుగ్రహం. చాలా మంది అడుగుతుంటారు ఏమంటే అనుగ్రహం ముందరొస్తుందా మనం చేయటం ముందరొస్తుందా? మనం చెయ్యాలనుకుంటే అనుగ్రహం వచ్చినట్టే, లేదా అనుగ్రహం వస్తే మనం చేస్తామా? ఏమండి గురువు గారు అనుగ్రహిస్తే మేము చేస్తామంటారు కొందరు. అక్కడ ఉన్న ఒక చిన్న కిటికీ ఏంటంటే, మనకు చెయ్యాలి గాయత్రి చెయ్యాలి, నేను దీని ద్వారా బాగుపడాలి అని ఎవరు అనుకుంటారో ఆ క్షణం నుంచి గురువు యొక్క అనుగ్రహము లేకపోతే దైవం యొక్క అనుగ్రహం వచ్చినట్టు గుర్తు. ఇది గుర్తించాలి ఫస్ట్. ఇంకా వెతుక్కోక్కర్లేదు, వాళ్ళు చెప్తారా వీళ్ళు చెప్తారా మనకు ఇంకా అనుగ్రహం రాలేదండి అనే కొందరు ఉన్నారు. అలా అనుకోక్కర్లేదు, మనం ఏ రోజు గాయత్రి చేయాలి అని అనిపించింది ఆ రోజే అనుగ్రహం వచ్చినట్టు. ఆ కార్యక్రమం చేస్తుంటే మన ప్రయత్నం ఇటు అనుగ్రహం పైనుంచి వర్షిస్తూ ఉంటుంది, రెండు కలుస్తాయి. తర్వాత ఈ 24 శక్తుల్ని 24 అక్షరాలకి 24 శక్తులు ఉన్నాయన్నారు. ఈ 24 శక్తులకు ఇంకో పేరు మాతృకలు. మాతృకలు అంటే తల్లి లాంటివి, తల్లిని మాతృదేవి అంటాం కదా. అలాగా ఈ 24 కూడా మాతృకలు, సప్త మాతృకలు అన్నాం అనుకోండి. సప్త మాతృకలు అంటే ఏడుగురు. ఆ ఏడుగురు ఏం చేశారు, కుమారస్వామిని పెంచారు, పెద్ద చేశారు. ఆరుగురు దాంట్లో ఒకళ్ళు కనబడరు. ఆరుగురు పెంచి పెద్ద చేశారు కాబట్టి ఆయనకు ఆరు ముఖాలు ఉన్నాయి, షణ్ముఖుడు అని పేరు పెట్టారు. ఆ వాళ్ళని కృత్తికలు పెంచి పెద్ద చేశారు కాబట్టి ఆయనకి కార్తికేయుడు అని పేరు పెట్టారు. ఆయన ప్రస్తుతం మన భూమి మీదే ఉన్నారు. ఆయన పేరు సనత్కుమారుడు. ఆయన శుక్రగ్రహం నుంచి ఈ భూమి మీదకి వచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మాతృకలు అంటే అర్థం. అలాగా మాతృదేవతలే వాళ్ళు శక్తులు. అలాంటి మాతృదేవత శక్తులు 24 ప్రతి అక్షరంలో 24 అక్షరాల్లోనూ గాయత్రి మంత్రంలో ఉన్నారు. వాళ్ళ పేర్లు విందాం. ఆ పేర్లలోనే ఉంటుంది వాళ్ళు ఏమి ఇస్తారు మనకు. ఆహ్లాదిని, ఆహ్లాదిని అనే శక్తి భగవంతుడి శక్తి ఒకటి, అది మొట్టమొదటి అక్షరం తప్. ఆహ్లాదిని అనే శక్తి వల్లే ప్రహ్లాదుడు వచ్చాడు. ఆ ప్రహ్లాదుడికి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తాడు, తప్ప ఇంకేం కనిపించదు. ప్రహ్లాద చరిత్ర చూస్తే రణ్య కశిపుడి భార్య ఆవిడ్ని తీసుకెళ్లిపోతాడు ఇంద్రుడు. తీసుకెళ్లిపోతే అప్పుడు ఆ విషయం అంతా తెలుసుకుని చాలా ఘోరాలు జరిగిపోతాయని నారదుడు వెళ్లి ఆవిడ్ని తీసుకొచ్చుకుని వాళ్ళ ఆశ్రమంలో ఉంచుకుని నారాయణ మంత్రం ఉపదేశిస్తాడు ఆవిడికి. ఉపదేశిస్తే ఆవిడ చేస్తూ ఉంటే లోపల ఉన్న పుట్టబోయే బిడ్డ ఆ నారాయణ మంత్రాన్ని దీక్షగా తీసుకుని తనే సాధన చేస్తాడు. ఓం నమో నారాయణ. ఆ ప్రహ్లాదుడు ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటాడు అన్నమాట. ఆ మొట్టమొదటి అక్షరం అనుకో ఆహ్లాదిని శక్తినిస్తుంది. ఆహ్లాదిని అనే శక్తి మనకు రావాలనుకోండి మొదటి అక్షరాన్ని బాగా మధించాలి. మధించడం అంటే తత్ అంటమే. ఆ తత్ ఎక్కడ చెప్పారు గురువు గారు, రెండు కనుబొమ్మల మధ్య. తర్వాత ప్రభ, ప్రభ అంటే వెలుతురు, పెద్ద వెలుతురు. తర్వాత నిత్య, నిత్య షోడశిక రూప నిర్గుణ నిరుపప్లవ అని మనకు లలితా సహస్రనామంలో వస్తుంది. నిత్య అంటే ఎప్పుడు ఉండేది, షోడశి పరిపూర్ణంగా మనకు ఇవాళ పౌర్ణిమ, సంపూర్ణంగా చంద్రుడు వికసించి 16 కళలతో ఉన్న ఆ కళ పేరు నిత్య. అలాగ మనకు తత్ అయిన తర్వాత సా అయిన తర్వాత వి అనేది నిత్య అనే మాతృ. తర్వాత తు విశ్వంభర, ఈ విశ్వాన్ని అంతటినీ భరించేది. తర్వాత విలాసిని, విలాసిని అంటే చాలా చాలా హ్యాపీగా ఉండేది అనమాట. చూడండి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు అంటే ఏంటి, డబ్బులు విత్తల విడిగా ఖర్చు పెడుతున్నాడు, మంచి మంచి బట్టలు వేసుకోవడం, కాస్ట్లీ బట్టలు రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ. అలాంటి భౌతికమైన విలాసం కాకుండా విలాసంగా కొందరు స్టైల్గా నడుస్తుంటారు, మీరు మంచి విలాసంగా నడుస్తున్నారు. ఇవన్నీ కొంచెం టెక్నికల్గా ఉన్న పై పైకి అర్థం చేసుకున్న విలాసము అంటే ఇంటికి కూడా విలాసం అని పేరు. పూర్వకాలంలో తెలుగులో విలాసము అనేవాళ్ళు ఇంటిది, అంటే డోర్ నెంబర్ ఉందనుకోండి సపోజ్ ఇంటి నెంబర్ అన్నట్టు విలాసము అంటే హైదరాబాద్ అలాగా. అంటే విలాసం అంటే మనకు చోటు, ఒక ఉండటానికి అనువైన ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి శక్తి ఆవిడిస్తుంది. అలాగే ప్రభావతి, ప్రభావతి అంటే తనలోంచి దివ్య తేజస్సుని ప్రకటింపజేసేది. అలాగే జయ, జయాన్ని ఇచ్చేది. శాంతి, శాంతిని ఇచ్చేది. కాంతి, ఇవన్నీ సింపుల్గా అర్థమయ్యాయి. కాంతి, దుర్గ, దుర్గ అంటే అర్థం ఏంటంటే ఒక గోతిలో పడిపోతే ఎవరన్నా ఆ గోతులోంచి పైకి లాగగలిగే శక్తిని దుర్గ అంటారు. సరస్వతి, సరస్వతి అంటే ఒకటి సరస్వతీదేవి వాక్, రెండోది బయటికి కనబడకుండా అంతర్లీనంగా ఎలాగైతే గంగా యమునులు కలిస్తే సరస్వతి నది కింద నుంచి ప్రవహిస్తుంటుందో అలాగా బయటికి తెలియకుండా తను పనులు చేసేది సరస్వతి. ఈ సరస్వతి ఏం చేస్తుందంటే ఒక్కటిన్న దాన్ని ఏడుగా విడగొడుతుంది. మనకు బ్రహ్మ ఒక్కడు, సూర్యకిరణం ఒకటి, దాన్ని ఏడు కిరణాలకు ఎవరు విడగొడుతున్నారు అంటే మనం ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఫిజిక్స్, ఒక ప్రిజం పెట్టి దాంట్లోంచి లైట్ పంపిస్తే అటువైపు ఏడు కిరణాలు కనిపిస్తాయి. ఆ ప్రిజం ఎలాగైతే అక్కడ ఒక త్రిభుజాకారంలో ఉండి ఈ లైట్ పడంగానే ఏడుగా విడగొడుతుందో అలాగే సరస్వతి అనే శక్తి ఏం చేస్తుందంటే ఒక్కడిని అంటే ఒక్కడే బ్రహ్మాన్ని ఏడుగా కలిసిచ్చేటట్టుగా చేస్తుంది. విశ్వరూప, ఈ విశ్వం అంతటా ఆవిడ రూపమే. అంటే మనం విశ్వాన్ని అంతటినీ దర్శించాలనుకోండి, ఈ విశ్వంలో ఉన్న రూపాలన్నీ భగవంతుడు ఆయన దర్శించాలనుకోండి, అప్పుడేం చేయాలి, ఈ గాయత్రి మంత్రంలో 12 అక్షరాన్ని బాగా మనం సాధన చేయాలి. అలాగే విశాల, విశాల అంటే తెలుస్తుంది బాగా, వైడ్ విశాల సంజ్ఞావళి అంటే సింబల్స్ ప్రకారం తెలుసుకునేది. అలాగే ఈశ, ఈశ అంటే ఈ సర్వభూత మహేశ్వరుడు ఎవరైతే, ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో, అందరి హృదయాల్లో నెలకొన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆ ఈశ శబ్దం. తర్వాత వ్యాపిని అంతటా వ్యాపించింది. తర్వాత విమల అంటే ఏ మాలిన్యం లేకుండా ఉంది, పరమ పవిత్రము. తర్వాత అపహారిణి, అపహరించడం అంటే ఏంటి, తీసేసుకోవడం. అపహారిణి అంటే ఏమి తీసుకోకుండా, ఏం తీసుకోదు. ఈ సాధన చేస్తే మనం ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోం. సముద్రం ఎలా ఉంటుందంటే దాంట్లో చిన్న గడ్డి పరగ పడిన ఒడ్డు కొట్టేస్తుంది. అలాగా మనం ఈ దీంట్లో ఉంటే మనం ఎక్కడి నుంచి ఏమి తీసుకో అని మనం ఇవ్వటమే తప్ప, సూక్ష్మ అన్నిటికంటే సూక్ష్మంగా ఉంటుంది. విశ్వయోని, ఈ విశ్వం అంతా ఎక్కడి నుంచి వస్తుంది, జగన్మాత త్రిగుణాత్మకమైన ప్రకృతి నుంచి వస్తుంది. ఈ సాధన మనం గట్టిగా చేస్తే అలాగా స్థితి మనకు అర్థం అవుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి గుర్తున్నాయి, పరమహంస యోగానంద గారు చెప్తారు. నేను ఒక పెద్ద ట్రయాంగిల్ ని చూశాను, అక్కడి నుంచి మొత్తం అన్ని వస్తున్నాయి. అలాంటిది విశ్వయోని. తర్వాత జయావహ, జయాన్ని ప్రసాదించి పద్మమాల్య, లక్ష్మీదేవి స్తోత్రంలో పద్మమాల్యాంబరాస్థితాం అని ఉంటుంది. పద్మమాల్య అంటే పద్మ లాంటి బట్టల్ని ధరించింది, దండలను వేసుకుంది. ఇలాంటి తెల్లటిగా ఉంటుందండి మొత్తం అంతా తెల్లటి తెలుపు. ఈ తెల్లటి తెలుపు దేనికి గుర్తు అంటే ఆనందమయ కోశానికి గుర్తు. అంటే గాయత్రి మంత్రంలో 22 అక్షరం కనుక ఎవరన్నా గట్టిగా పట్టుకుంటే ఆనందమయ కోశంలో ప్రవేశిస్తారు. అలాగే పరాశోభ, పర అపర, అపర అంటే భౌతికమైనది, పర అంటే పైలోకాలకు సంబంధించి. ఆ పర పరాశోభ పైలోకాలన్నిటినీ వెలిగించేది, వాటి అన్నిటినీ శోభనిచ్చేది, అది 23 అక్షరం. యా చివరిది పద్మరూప ప్రచోదయాత్, పద్మరూప, పద్మరూప అంటే పద్మంలాగా ఉండేది. పద్మంలాగా ఎవరుంటారు, ఈ సృష్టి మొత్తానికి గుర్తు ఏంటంటే ఈ పద్మంలాగా. ఎందుకు పద్మం అని చెప్తారంటే ఈ తామర దాన్ని, దాని లోపల విత్తనాలు ఉంటాయి కదా, ఇలా కట్ చేస్తే దానిలోంచి వచ్చే బయటికి వచ్చేవన్నీ కూడా నీళ్ళ నుంచి పైకి వస్తాయి కదా, వచ్చి పైన ఇలా వికసిస్తాయి దాని ఆకులు, ఆ పువ్వులు అన్ని. అవి ఎలా ఉంటాయో మొత్తం ప్రింట్ అంతా మనకు దాంట్లోనే కనిపిస్తుంది. పద్మ అనే దానికి అర్థం ఏంటంటే పద్మరూప. అలాగే సృష్టికి సంబంధించిన ప్లాన్ మొత్తం దాంట్లో ఉంటుంది. చివరిది చివరి అక్షరం, ఈ సృష్టికి సంబంధించిన ప్లాన్ మొత్తం ఉంటుంది కనుక దాన్ని పద్మరూపం. అలాగే పద్మం బురదలో పుట్టి బురద అంటుకోకుండా పైకి లేచి నీళ్ళు ఎన్నున్నా సరే నీళ్ళకి పైనే ఉంటుంది. ఎప్పుడు నీళ్ళు తగ్గిపోయినకోండి అది కూడా అలా పుట్టుకైపోతుంది. నీళ్ళు బాగా వచ్చేసేయనుకోండి ఆ కాడ బాగా పెరిగి తగ్గుతాయి, నీళ్ళ పైనే ఉంటుంది ఎప్పుడు. సో ఆల్వేజ్ అది నీళ్ళని అంటుకోకుండా నీళ్ళకి అతీతంగా, నీళ్లు అంటే కోరికలు. సో చివరి అక్షరాన్ని గట్టిగా పట్టుకోగలిగిన వాడు కోరికలకు అతీతంగా ఉండగలడు. ఈ లోకంలోనే ఇవన్నీ అనుభవిస్తూనే వాటి అన్నిటికీ అతీతంగా ఆనందంగా జీవించడం ఎలాగా అనేది తెలుసుకోగలడు. ప్లస్ డివైన్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం పట్టుకోగలడు, పట్టుకుని దాని ప్రకారం తన జీవితాన్ని మలుచుకోగలడు. ఇవి ఈ 24 మనం తెలుసుకుంటూ చివరిగా ఏం చేయాలట, బ్రాహ్మి అరుణ ఇద్దరిని పూజించాలి. బ్రాహ్మి అంటే ఏంటి, సృష్టించే శక్తి. స అరుణ అంటే సారుణ అని ఉంటుంది, సారుణ అంటే అరుణం కరుణా తరంగితాక్షిం హృద పాశం పుష్పవాహం అని మనకు అమ్మవారి ధ్యాన శ్లోకం ఉంటుంది. అక్కడ కరుణ గురువుగారు చెప్తారు, నా హృదయం అంతా కరుణతో నిండిపోయింది, గాయత్రి మాత్రం నేను కరుణగా నాలోకి ఆహ్వానించాను. కరుణ అనేది భగవంతుడి యొక్క అతి దగ్గరగా రాగలిగిన రూపం అని డైరెక్ట్ గా గురువు గారు ఇచ్చారు. ఆ కరుణ అనే ఆ లక్షణం ఏదైతే ఉందో ఆ కరుణ అనే లక్షణానికి రంగు ఏంటంటే అరుణ. మనం సూర్యుడు ఉదయించక మునుపు తూర్పు వైపు నుంచి చూస్తే మెల్లిగా అరుణ కిరణాలు వస్తూ ఉంటాయి. ఆ అరుణ కిరణాల ధ్యానం చేస్తే మనకు కూడా సృష్టించే శక్తి వస్తుంది, మనలో కూడా కరుణ పెరుగుతుంది, మనలో కరుణ రూపంలో అమ్మవారు ఉదయిస్తారు. ఇది
గాయత్రి మంత్రంలోని 24 మాత్రికలు. ఒక్కొక్క అక్షరాన్ని మనం విడగొట్టి చదువుకోవాలా, కలిపి చదువుకోవాలా, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా సాధనకు సంబంధించింది. మనం ఇప్పుడు చెప్పుకోవడం చాలా బ్రీఫ్ గా పై పైన టచ్ చేస్తూ వెళ్తున్నాం. మరి ఈ మానవ శరీరంలోనే ఈ దేవతాశక్తులు ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి? దేవతాశక్తులన్నీ కూడా బ్రహ్మాండంలో ఎలా ఉన్నాయో అలాగే పిండాండం అంటే శరీరంలో కూడా ఉన్నాయి. అందుకని దేవతాశక్తులు ఎక్కడో వెతుక్కోకూడదు, మన శరీరంలో ఉన్న వాటిని మనం మొదట దర్శించాలి. కానీ అవి ఎప్పుడు కూడా నిద్రపోతూ ఉన్నాయి. నిద్రపోతున్నాయంటే అర్థం ఏంటి? మనిషి ఒకటి నిద్రపోతున్నాడంటే అర్థం ఏంటి? నిద్రపోతున్నాడు, అది ఏం పని చేయట్లేదు. అలాగే అవి పనిచేసే స్థితిలోకి లేవు. ఇప్పుడు మనం దాన్ని పనిచేసేటట్టు చేయాలి అంటే ఏం చేయాలి? సాధన చేయాలి. అవి మేల్కొంటే అప్పుడు మానవుడు దివ్య శక్తి సంపన్నుడు అవుతాడు. అప్పుడు అతడు ఒకడు ఎవరైనా సరే వాడు సిద్ధ పురుషుడు అవుతాడు. అప్పుడు ఆయన గొప్ప సిద్ధులు ఉన్నాయండి ఆయనకి అంటే అర్థం ఆయనలో ఉన్న దేవతాశక్తుల్ని జాగృతం చేసుకున్నాడు అని చెప్పడం. అలా దేవతాశక్తుల్ని జాగృతం చేసుకోవడానికే మనకు 24 అక్షరాలు గాయత్రి మంత్రం ఇవ్వబడింది. ఎలాగైతే మనం పర్వన్నం చేయాలనుకోండి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ 5-6 రకాలు ఉంటాయి. జీడిపప్పులు వేస్తారు, లేకపోతే పర్వన్నంలో పంచదార కొందరు వేస్తారు, బెల్లం వేస్తారు, పాలు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ విడివిడిగా ఉంటే దాన్ని పర్వన్నం అన్నం. అవన్నీ పాలు తీసుకురావాలి, వెచ్చబెట్టాలి, దాంట్లో అన్నం వేయాలి, దాంట్లో జీడిపప్పు వేయాలి, దాంట్లో బెల్లము లేకపోతే పంచదార వేయాలి, ఇంకా ఏమైనా ఆలకులు వేస్తారు, ఇంకా ఇవన్నీ వేసి చివరి రిజల్ట్ ఏంటి? అది క్షీరాన్నోనో పర్వాన్నోనో చిత్రాన్నోనో ఏవో రకాల పేరు పెట్టి అవి తింటే ఏమవుతుంది? అవి విడివిడిగా ఉన్న రుచి కాకుండా ఇంకో కొత్త రుచి వచ్చింది అంటే. అలాగా ఈ 24 శక్తులు ఏదైతే ఉన్నాయో, 24 శక్తులు కలవటం వల్ల మనలో ఒక శక్తి కొత్తది వస్తుంది అన్నమాట. ఆ శక్తి ఏది కావాలనుకుంటే అది వచ్చింది. ఇక్కడ ఈ విషయంలో నేను కృషి చేస్తాను అనుకుంటే ఆ విషయంలో మనం ఎక్స్పర్ట్ అవుతాం. 24 శక్తులు కలయిక 25గా మనకు బయటకు వస్తుంటుంది అన్నమాట. 24 గురించి ఏం చెప్తారంటే పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచతన్మాత్రలు, అప్పటికి 20 అయిపోయాయి. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఈ 24 ఇవి దాటిన తర్వాత ఉన్నవారు పరబ్రహ్మ. అలాగే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు, 24 చెప్పుకున్న ఏవైతే వీటన్నింటినీ పరమ పవిత్రం చేసి వీటన్నింటినీ కూడా బ్రాహ్మీమయం చేసి మనం పరమాత్మలో ఉండేటట్టుగా చేస్తాయి. ఇలా చేసుకోవాలి. శరీరంలో ఏమున్నాయి, బ్రహ్మాండంలో ఏ శక్తులు ఉన్నాయి? బ్రహ్మాండం అంటే మనకు బయట కనిపించే విషయం అన్నమాట. బయటకు చూడంగానే ఆకాశం చేసి ఎవరు కనిపిస్తారు? సూర్యుడు కనిపిస్తాడు, రాత్రి అయితే చంద్రుడు కనిపిస్తాడు, అలాగే నక్షత్రాలు కనిపిస్తాయి. గ్రహాలు కనపడవు, కొన్ని గ్రహాలు కనిపిస్తాయి. ఎప్పుడన్నా మీరు ఆకాశంలో ఎర్రటి చూశారనుకోండి, ఎరుపు కనిపిస్తే గ్యారెంటీగా కుజుడు, అలాగే నీలం కనిపిస్తే గ్యారెంటీగా శని, అలాగే సూర్యుడు ఉదయించే ముందు ఒక్కొక్కప్పుడు అది ఒక నక్షత్రం కనిపిస్తుంది, అది చూస్తే అది శుక్రుడు, అలాగే సూర్యుడు అస్తమించే ముందు ఒక్కొక్కప్పుడు కనిపిస్తాడు, అది కూడా తెల్లగా ఉంటుంది, శుక్రుడు. ఇలా మనం ఖచ్చితంగా మన కళ్ళతో ఎప్పుడన్నా కనిపిస్తాడు పసుపచ్చగా బుధుడు. ఇలాగ మనం బుధుడిని, కురుడిని, శుక్రుడిని, శనిని చూడొచ్చు, గురువుని చూడలేం. మైక్రో మన టెలిస్కోప్ ఇవ్వటం ఇలాగ ప్లానిటేరియం అలాంటి చోటకి వెళ్ళి చూడొచ్చు. ఇవన్నీ బయట ఎలా ఉన్నాయో అలాగే మన శరీరంలో ఉన్నాయి. బయట ఏవే ఉంటాయంటే 14 లోకాలు ఉంటాయి, అవన్నీ 14 లోకాలు మనలో ఉంటాయి. అలాగే అనేకమైన దేవతాగణాలు ఉన్నారు, ముక్కోటి దేవతగణాలు అందరూ మనలో ఉన్నారు, అష్టవసువులు మనలో ఉన్నారు, ఏకాదశ రుద్రులు, లార్డ్స్ ఆఫ్ వైబ్రేషన్ అంటాం, వాళ్ళందరూ మనలో ఉన్నారు. వారు సాధించులు 12 మంది, వాళ్ళు మనలో ఉన్నారు. అశ్విని దేవతలు ఇద్దరు, వాళ్ళు మనలో ఉన్నారు. వీళ్ళు మొత్తం కలిపితే 33, వీళ్ళని 33 కోట్ల దేవతలు అంటారు. కోటి అంటే గ్రూప్. వీళ్ళందరినీ మన శరీరంలో దర్శించడం, బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళని పిండాండం అంటే శరీరంలో చూడటం అనే దాన్ని యోగము అంటారు. ఎవడైతే ఎలా దర్శిస్తాడో వాడిని యోగి. అలాగే యోగి అవ్వాలంటే యోగస్థ కురు కర్మాణి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మాస్టర్ ఆత్మరాజ్య స్థాపన అని చెప్తూ యోగస్థ కురు కర్మాణి అన్నారు. యోగస్థ కురు కర్మాణి అంటే యోగం యోగిగా ఉంటూ అన్ని పనులు చెయ్యి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇతీనాం బ్రహ్మ భవతి సారథి. ఎవడైతే అలా ఉంటాడో, ఇతిలాగా ఉంటాడో, యోగిలా ఉంటాడో, వాడి జీవితంలోనే రథాన్ని సాక్షాత్తు బ్రహ్మమే నడుపుతాడు సారథిగా. అలాంటి స్థితిని సాధించుకో, అలాంటి స్థితి సాధించడమే ఆత్మరాజ్య స్థాపన. అలాంటి ఆత్మరాజ్య స్థాపన చేయాలంటే గాయత్రి మొత్తానికి మూలమైన బీజాక్షరం ఒక్కటే అది ఓం. ఆ ఓం ని ఉపాసన చెయ్యి, అది ఆత్మరాజ్య స్థాపన అని నా స్నార్కి ఇచ్చారు. ఆత్మరాజ్య స్థాపన మనం కిందటి క్లాస్ లో చెప్పుకున్నాం. 25 ఆగస్టు 1999 నాడు మహాకాల చక్రవర్తి సామ్రాజ్య పట్టాభిషేకం అని చెప్పి డిక్లేర్ చేస్తూ అది సాధించడానికి ఆత్మరాజ్య స్థాపన చేసుకోవడానికి ఇంటింటా ప్రతి వాళ్ళు ఉదయం సూర్యుడికి సాయంత్రం అగ్నికి ఆహుతులు వేయటం, ఓంకారాన్ని ఇలాగ ఆత్మరాజ్య స్థాపన కోసం సమర్థ సద్గురు స్పరస ధ్యానంగా ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా గాయత్రిని సంక్షిప్తంగా గాయత్రి మొత్తానికి మూలమంత్రమైన ఓంకారాన్ని ఆ రోజు అందరికీ చెప్తారు. ఈ చేసుకోవడానికి మనలో కొన్ని మన దగ్గర ఉండాల్సిన లక్షణాలు, ఇందాక కండిషన్స్ చెప్పుకున్నాం. గాయత్రి సాధన ఫలించడానికి కండిషన్స్ ఏంటి? మన మనస్సు, మన బుద్ధి, మన వాక్కు, మనం తినే అన్నం పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు చెప్పుకుంటున్న నాలుగులో స్థాపన మొట్టమొదటి ఏంటి? స్థాపన. స్థాపన అంటే స్థాపించడం అంతే. తర్వాత దానికి ఆ స్థాపించిన శక్తి ఏదైతే ఉందో దాని ఎడల మనకు శ్రద్ధ, అలాగే అనుభూతి. అనుభూతి రావాలి గాయత్రి మంత్రం చేస్తే. ఏమోండి చేస్తున్నావు, పెద్ద తేడా ఏం కనపట్లేదు. అగ్నిలో వేలు పెట్టామనుకోండి, ఆ పెద్ద ఏం తేడా కనపట్లేదు అంటే అర్థం ఏంటి? అగ్ని పనిచేయటం లేదు, లేదా వీడి వేలికి అగ్నిని తట్టుకునే శక్తి వచ్చేసిందండి. ఏమవుతుంది వేలు దాటిపెట్టి? ఇప్పుడు గణపతి సత్యనారాయణ స్వామి గారు ఏం చేస్తారు శివరాత్రి శివరాత్రి అగ్నిగుండంలో నిజంగా మంటల్లోనే నుంచుని అన్ని అవతలు వేసేస్తుంది. ఆయన చుట్టూ కావదు, చేతి మీద ఉన్న ఇంటర్ కూడా కావదు, ఆయన వేసుకున్న బట్టలతో సహా దిగుతాడు కదా. ఏమవుతుంది కదా అంటే బయట ఉన్న అగ్ని ఆయనలో ఉన్న అగ్ని ఒక్కటి అని పూర్తి జ్ఞానంతో ఉన్నారన్నమాట. ఆ అనుభూతి రావాలి మనకు. ఒక గాయత్రి మాటను స్థాపించాం, మహాకాళ చక్రవర్తి యంత్రం ఎదురుగుడ్లో పెట్టుకున్నాం, లేకపోతే ఇంకోటి ఏదో కృష్ణుని పెట్టుకున్నాం, అప్పుడు ఊరికే స్థాపన వరకు అయింది బాగుంది. ఆ స్థాపన చేసి శ్రద్ధతో చేయాలి. శ్రద్ధ ఎంత ఉండాలంటే ఆయన ఉన్నాడు, నేను ఇది చేస్తున్నాను. ఈ శ్రద్ధ అనేది ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది చెప్పింది ఎవరు? గురువు గారు చెప్పారు, మాస్టర్ చెప్పారు, కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి చూసి చెప్పింది కదా. ఆ నమ్మకంతో చేయాలి. తర్వాత అనుభూతి తీసుకోవాలి దాని నుంచి. దాని నుంచి మనకు అనుభూతి రావాలి. దానివల్ల ఏమవుతుందంటే రిజల్ట్ వస్తుంది, ఉపలబ్ధి. ఆ పై మూడుంటేనే రిజల్ట్ వస్తుంది. ఆ పై మూడిట్లో లేకపోతే అసలు స్థాపన చేయబోతే పోయిందా? అది ఏమీ లేదు. స్థాపన చేసుకున్నాం, స్థాపన చేసుకుంటా గాయత్రి మాతని నా హృదయంలో స్థాపన చేస్తున్నాం. నా బుద్ధి సన్మార్గమని ప్రేరేపించి కాకంటే మనం అది చేస్తున్నా కూడా మనం ఇంకా తప్పులనే చేస్తున్నాం అనుకోండి, ఏమీ లేదు. అంటే బాగా మనకు శ్రద్ధతో చేయటం లేదు. గాయత్రి స్థాపనలోనూ గాయత్రి శక్తిలోనూ తేడా కాదు, మన శ్రద్ధలో లోపం అని గుర్తించాలి. ఏమో నేను ఎన్నో చేసాను, ఏం అవ్వట్లేదు పట్టి అంటే ఏం చేయట్లేదు అని అర్థం. ఏం చేయట్లేదంటే అర్థం శ్రద్ధగా చేయట్లేదు అని అర్థం. అందుకని మన శ్రద్ధ బట్టి మనకు రిజల్ట్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అన్నం పవిత్రంగా ఉండాలండి అని మాట చెప్పారు. దాని మీద నిజంగా శ్రద్ధ ఉందనుకోండి, అన్నం పవిత్రంగా ఉంచుకుంటాం అంతే. చెప్పింది ఎవరు? పరమ పూజ్య గురుదేవుడు. వారికి ఎవరిచ్చారు దీక్ష? దాదా గురుదేవుడు. మరి శ్రీకృష్ణుడు ఈ మహాభారత యుద్ధం ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా గురువు గారు ఉన్నారు కాబట్టి వారికి డైరెక్ట్ శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో అవుతానే ఉంటుంది మొట్టమొదటి మన అఖండ జ్యోతి. అంతటి మహాత్ముడు చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం పాటించాలి అని ఒక అనుభవం మనలో ఉండాలి, ఒక జ్ఞానం మనలో ఉండాలి. అది అయిన తర్వాత బాగుంది. ఇంతవరకు మనలో కండిషన్స్ ఏమిటో తెలుసుకుందాం. మనస్సు, బుద్ధి, వాక్కు, ఆహారం పవిత్రంగా ఉండాలనుకుందాం. తర్వాత స్థాపన, శ్రద్ధ, అనుభూతి, ఉపలబ్ధి, ఈ నాలుగు ఉండాలనుకున్నాం. ఇవి ఉంటే అసలు శరీరంలో ఉన్న దేవతాశక్తులు ఉన్నాయి ఉన్నాయని గగ్గోలు పెడుతున్నారు కదా, అవి ఉన్న వాటిని ఎలాగ జాగ్రత్త చేస్తారు? గాయత్రి మంత్రం బాగుంది. గాయత్రి మంత్రం భూమిపరంగా ఇలా అంటూ కూర్చుంటామని ధ్యానం చేయాలా అంటే అలా అనుకుంటూ కూర్చుంటే కుదరదు. దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. ఒక అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధి విధానం. దాంట్లో కొన్ని ఏం చెప్తున్నారంటే గురువు గారు, న్యాసము. మొదటిది న్యాసం అంటే సపోజ్ మన తల ఉంది, ఈ తల ఎవరిది అంటే
ఈ కలప సీతారాంది అనుకుంటే సీతారాం దొరుకుతుంది, ఈ కలప తేజ అనుకుంటే తేజ దొరుకుతుంది. అంటే ఎలా కలపకుండా ఈ తల గాయత్రి, ఈ కళ్ళు గాయత్రి, ఈ ముక్కు గాయత్రి, ఈ చెవులు గాయత్రి, ఈ నోరు గాయత్రి, ఈ తర్వాత ఈ మెడ తర్వాత అలాగే శరీర భాగాలు గాయత్రి అలాగే న్యాసం చేసుకోవడం అంటే ఇది అదే, ఇది అదే నేను సూర్యుడిని అని న్యాసం చేసుకోవటం. నేను అంటే నేనే, నేను ఈ శరీరం కాదు, నేను నేను ఎవరంటే సూర్యుడు. అలా ధ్యానం చేసుకోవడం, అలాగే న్యాసం చేసుకోవడం, ఈ మనస్సు భగవంతుడే ఈ మనస్సుగా ఉన్నాడు అది న్యాసం చేసుకోవడం. అలాగా గాయత్రి మంత్రం ఒక్కొక్క అక్షరంతో మన శరీర భాగాన్ని న్యాసం చేసుకుంటాం. అలా న్యాసం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ అక్షరంలో ఉన్న దేవతాశక్తి ఏదైతే ఉందో అది మన శరీరంలో ఉన్న దేవతాశక్తితోటి కనెక్షన్ వస్తుంది, లింక్ వచ్చి అది మెల్లిగా నిద్ర మేలుకుంటుంది అనమాట. అంతవరకు నిద్రపోతుంది. ఎప్పుడైతే ఆ మంత్ర అక్షర స్పర్శ దానికి వస్తుందో అప్పుడు అది కాస్త మనం స్విచ్ వేసే లైట్ వెలిగినట్టు మెల్లిగా అది పనిచేయటంకి జాగ్రత్త అవుతుంది. ఈ న్యాసంలో ఏం చేస్తారంటే పాదాల నుంచి శిరస్సు వరకు అన్ని భాగాల్ని గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరాలతోటి స్థాపించుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న శక్తులు ఏవైతే నిద్రాణంగా ఉన్నాయో అవి జాగృతం అవుతాయి. ఇలాగ జాగృతం అవటానికి మనకు ఆ న్యాసం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని న్యాసం తెలుసుకోవాలి. మనకు గాయత్రి యజ్ఞంలో కూడా ఉంటుంది న్యాసం. ఆ న్యాసం అక్కడికి పనికి వస్తుంది. అలా కాకుండా మనకు మన శరీరంలోని అన్ని దేవతా శక్తులు మొత్తం 24 శక్తుల్ని జాగృతం చేయాలంటే 24 అక్షరాలతో ఎక్కడి నుంచి మొదలు పెడతాం, మొట్టమొదట కాలివేళ కడుపుల్లో తత్ తత్ అనే అక్షరం కాలివేళ కడుపులు. ఎలాగైతే చేతికి ఇలా మడిచామనుకోండి వేళ్ళు ముడిచినప్పుడు కడుపులు కనిపిస్తాయి, అలా కాళ్ళక్కడ వేళ్లకి కడుపులు ఉంటాయి, ఆ కడుపులు తత్. తర్వాత స అనే అక్షరం కాలివేళ్ళు, అలాగే బి అనే అక్షరం రెండు పిక్కలు, అలాగే రెండు మోకాళ్ళకి ఇంకో అక్షరం తురు తత్ సవితురు. తర్వాత రెండు తొడలు వ, తర్వాత మర్మావయం రే, తర్వాత వృషణాలు నీ, తర్వాత నడుము ఎం, తర్వాత బొడ్డు భ, తర్వాత స్టమక్ అది గో, తర్వాత చెస్ట్ దే, తర్వాత ఛాతి వరస్ అది వా, తర్వాత కంఠం శ్యా, దంతాలు ధీ, కాలు అంటే అంగిటి అనమాట అంగిలి మా, తర్వాత హీ అనే అక్షరం నాసిక, తర్వాత ధీ అనేది రెండు కళ్ళు, అలాగే యో ధియో యో దాంట్లో ధీ తర్వాత యో అది రెండు కనుబొమ్మలు, ఇంకో యో లలాటం, తర్వాత నహ పూర్వముఖం అంటే ఇలా మన నోటికి ఎదురుకుండా ఉన్నదన్నమాట, తర్వాత ప్రా దక్షిణముఖం అంటే కుడి చేతి వైపు మన తలకి మన తలకి ఎదురుగుండా ఉన్నదేమో తూర్పు వైపు, మన తలకి ఇంకా కుడి చేయి వైపు అనమాట కుడి చేతి వైపు ఉంది దక్షిణం. ఇక్కడ ప్రా అనే అక్షరం మనకి తలకి వెనకాల భాగంలో పశ్చిమం అది చో, ఈ వెనకాల భాగం అయిన తర్వాత ఉత్తరముఖం అంటే ద అనే అక్షరం ఎడమ చేతి వైపు, తర్వాత యాత్ శిరస్సు. ఇలాగ 24 అక్షరాలని జ్ఞాతం చేసుకోవాలి. కాళ్ళ కణుకుల దగ్గర నుంచి మొదలుపెట్టి శిరస్సు వరకు ఈ న్యాసం చేసుకోవాలి. ఈ న్యాసం ఎలా చేసుకుంటాం, ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని దాన్ని చేయిపెట్టి గాయత్ర మంత్రం చదువుకుని ఆ తర్వాత ఇలా అశ్విని ముద్రతో ఈ చెప్పిన భాగాలన్నింటినీ స్పృశించి అక్కడ ఆ దేవతాశక్తులు జాగృతం అవుతున్నాయి అనుకున్నారు. అలా అనుకోవటం వల్ల ఏమవుతుంది, దేవతాశక్తులు మనలో ఉన్నాయి, విశ్వంలో ఉన్నాయి, ఒక అనుసంధానం అవుతాయి. ఇలా అవటం వల్ల ఏముందంటే మనలో ఉన్న దుష్ప్రవృత్తులు పోతాయి. దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం, సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం ఎప్పుడైతే దుష్ప్రవృత్తులు పోయాయో సత్ప్రవృత్తులు వచ్చాయో అప్పుడు ఏమవుతుంది, మనిషిలో దైవత్వ జాగరణ అవుతుంది, భూమి మీద స్వర్గావతరణ అవుతుంది. దీనికి విడిగా మనం ఓ సాధించేయాలి అని పట్టుదల ఎక్కడికో ఎవరికో చెప్పేయాలి, ఇంకా అంగారు ఏం అక్కర్లేదు. ముందర మనకి మనలో దైవత్వ జాగరణ అవ్వాలి, ముందర మనలో స్వర్గ అవతరణ మనలో జరగాలి. జరిగితే అలాంటి వాళ్ళని చూసి ఇంకో 10 తయారవుతారు, అలా 10 చూసి ఇంకో 100 తయారవుతారు. అలాగా గ్రూప్ ఫామ్ అయ్యి గ్రూప్ 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 అలాగా మొత్తం భూమి అంతా కూడా స్వర్గము అయిపోతుంది. అంతే అలాగా ఫార్ములా ఇచ్చారు,
న్యాసం. తర్వాత వచ్చేది ఏంటంటే రక్షా విధానం రెండోది. అంటే ఒకటేంటి న్యాసం. న్యాసం వల్ల మన శరీర భాగాలన్నీ కూడా భగవంతుడి శరీర భాగాలన్నీ. ఇంకొకటేంటి మన శరీర భాగాల్లో ఉన్న దేవతాశక్తులు జాగృతం అవటం అని తెలుసుకుంటాం. రెండోది ఏంటంటే ఈ 24 అక్షరాలు కూడా మనలో ఉన్న మన శరీర భాగాలన్నింటినీ రక్షించాలి అనే భావంతో రక్షా విధానం చేస్తాం. చాలా వరకు ఈ రక్షా విధానం ఎలా ఉంటుంది అంటే పైనుంచి కింద కుట్టి కవచం ఏమో న్యాసం ఏమో కింద నుంచి పంచుకుంటే రక్షం రక్షా కవచం. ఒక యుద్ధానికి వెళ్తున్న వాడికి ఎలా ఉంటుంది, ఒక తలకు దెబ్బ తగలకుండా ఒక ఐరన్ టోపీ పెట్టుకుంటాడు. పూర్వకాలం దాన్ని శిరస్త్రాణం అనేవాడు. ఆ తర్వాత కళ్ళు కనిపించడానికి వీలుగా ముక్కుకి దెబ్బ తగలకుండా చెవులకి దెబ్బ తగలకుండా ఇలా అంతా కవరింగ్ ఉంటుంది మెడకి మొత్తం చెస్ట్ కాళ్ళు అంతా ఎక్కడా కత్తి దెబ్బ లేదా బాణం వేసుకుంటే తగలకుండా ఉంటుంది. అది రక్షా కవచం అలాంటిది గాయత్రి మంత్రాలతోటి మన శరీరం మొత్తం కూడా రక్ష అనేది పెట్టుకుంటాం. ఈ రక్షా విధానం తత్ శిరస్సు అలాగే స మన నుదురు అలాగే వి అనేది కళ్ళు టు రెండు చెవులు వా మన వా అనే అక్షరంతో ముక్కు ఇటు ఇటు కూడా రే అంటే మన కపోలం గడ్డం. తర్వాత నీ అనేది కింది పెదవి యా అనేది పై పెదవి. ముఖం మధ్యంలో బకారం అంటే నోటి మధ్యలో బకారం. గో రెండు కపోలాలు రెండు దవడలు అటు. తర్వాత దేకారం కంఠం. వకారం రెండు భుజాలు. శకారం కుడిచేయి. ధీకారం ఎడమ చెయ్యి. మకారం హృదయం. హికారం పొట్ట. యోకారం తుంటి. వీటిని రక్షించుదాక రక్షా విధానం ఇదంతా. ఈ అక్షరాల్లో ఉన్న శక్తులు ఇవన్నీ రక్షించబడాలి. ఇంకా యోకారం గుహ్యం. నహ రెండు తొడలు. ప్రకారం రెండు మోకాళ్ళు. చకారం రెండు పిక్కలు. దకారం చీలమండలు. తర్వాత యార్ అనే పదం రెండు పాదాలని రక్షించుదాక. ఈ రకంగా మనం చేయటం వలన ఏమవుతుందంటే దేవతాశక్తుల అవతరణ అవన్నీ కూడా మన శరీర భాగాలన్నింటినీ కూడా ఆరోగ్యంగా ఉంచడం. తర్వాత ఆ దేవతాశక్తులు జాగృతం అయ్యి విశ్వంలో ఉన్న దేవతాశక్తులతో ఒకటవడం. తద్వారా ఈ భూమి మీద దేవ మానవుడిగా వీడు తయారవుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి లేదా ఒకటి కథ కుమ్మూరులేనా మనకేంటి గుర్తు? నాలో చేసిన విధంగా ఒకళ్ళు ఇది విన్నా మనందరం నేను చెప్తున్నాను మీరు చూస్తున్నారు నేను మీరు అందరం కలిసి మనం ఇది చేసుకుంటున్నాం న్యాసం కానీ ఇలా రక్షా విధానం కానీ చేస్తుంటే అసలు ఏమన్నా ఎక్కడికన్నా వెళ్తున్నావు లేదా ఎక్కడ గొంగళ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడ ఉంటే ఉపయోగం ఏమి ఉండదు కదా. ఆ వైపుకు వెళ్తున్నావు లేదా మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకు రెండు సూచనలు కనిపిస్తాయి మనం చేస్తున్నది సఫలం అవుతుందో లేదా అంటే. ఒకటేంటంటే మన కళ్ళకి 24 రకాల రంగులు ఉన్నాయి. గాయత్రి అక్షరానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రకం రంగు. దాంట్లో ఏదో ఒకటి కనిపించవచ్చు. అలాగే 24 రకాల వాసనలు ఉన్నాయి. 24 రకాల వాసనలు ఏదో ఒక వాసన మనకు ముక్కుకి తెలియచ్చు. ఈ రకంగా మనం గాయత్రి చేస్తూ ఉంటే మనం ఎప్పుడు కూడా గాయత్రి మహాయజ్ఞంలో సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మూడు రకాలుగానే మనం చాలా 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 సార్లు విన్నాం. ఎరుపు పసుపు నీలం. అలాగే సూర్య మహావిజ్ఞానంలో కూడా గురువు గారు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఐదు రకాలు. తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణ నుంచి, తర్వాత పైకి వెళ్లే కిరణాలు ఆల్ఫా బీటా గామా అని, తర్వాత ఎక్స్రేస్ ఇలాంటి చెప్తారు కదా, అలాంటి టర్మినాలజీలో కూడా చెప్తారు ఐదు రకాలు అని చెప్తారు కిరణాలు. ఇక్కడ 24 రకాల కలర్స్, 24 రకాల రంగులు, 24 రకాల వాసనలు వస్తాయి. 24 రకాల పుష్పాల గురించి చెప్తారు. ఆ పుష్పాలు ఏవైతే ఉన్నాయో వాటి వాసన వస్తాయన్నమాట మనకు. అలా జపం చేసుకుంటుంటే ఆ రకమైన దాంతో మనం అనుసంధానం ఉంటే ఆ రకమైన. ఇప్పుడు సపోజ్ మనం టీవీలో 100 ఛానళ్ళు ఉన్నాయి. టీవీ 100 ఛానళ్ళలో మనం 99 నొక్కాము. వాడు ఏది టెలికాస్ట్ చేస్తే అదే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం 99 నొక్కాం కాబట్టి వస్తుంది, లేకపోతే రాదు. అలాగే ఒకటి నొక్కితే ఒకటి వస్తుంది, 20 నొక్కితే 20 వస్తుంది. టీవీ 9 నొక్కితే టీవీ 9 వస్తుంది. కట్నం తీసుకున్న వాడు గాడిద అని వాడు వేస్తున్నాడు అనుకోండి, అట్టి చేసి 30 పెట్టాం అక్కడ రాదు. అదేంటి అక్కడ వస్తుంది ఇక్కడ రాదు అంటే రాదు అంతే. మనందరికీ కామన్ గా తెలుసు అది చేయటం ఎలాగూ. అలాగే ఇక్కడ కూడా 24 అక్షరాల్లో మనం
ఏ అక్షరం యొక్క శక్తిధారని మనం ఆహ్వానిస్తున్నాము, ఏ రకమైన శక్తిధారని స్థాపన చేసుకున్నాము, ఆ రకమైన శక్తి స్థాపన జరగడం, దాంట్లో శ్రద్ధగా చేయటం, దాంట్లో మనం అనుభూతి చెందడం, ఆ తర్వాత అనుభూతి చెందిన తర్వాత దాని రిజల్ట్ తీసుకోవడం, ఇవన్నీ కలుస్తాయి. ఇప్పుడు ఏ రకమైన శక్తిని స్థాపన చేసుకున్నా మనకు మొదటే చెప్పేసుకున్నాం, ఆహ్లాదిని ప్రభా నిత్య విశ్వంభర విలాసని ప్రభావతి జయ శాంతి కాంతి దుర్గ సరస్వతి విశ్వరూప విశాల సంజ్ఞావళి దీశ వ్యాప్ని విమల అపహారిణి సూక్ష్మ విశ్వయోని జయావహ పద్మమాల్య పరాశోభ పద్మరూప బ్రాహ్మి సారుణ. ఇవన్నీ కూడా గాయత్రి యొక్క గాయత్రి మహాశక్తి యొక్క రూప శక్తులు. దాంట్లో ఏది స్థాపన చేసుకున్నాం, దాంతో శ్రద్ధతో చేసాం, ఏ అనుభూతి వచ్చింది మనకి, అక్కడ తీసుకున్న అనుభూతి ప్రకారం మనకి ఇక్కడ రిజల్ట్ ఉంటుంది. గురువు గారు ఏమంటారు, నేను నిష్కళంక ప్రజ్ఞామూర్తిని అంటారు. నిష్కళంక ప్రజ్ఞామూర్తి ప్రజ్ఞావతారం అయిన గురువు గారు 24వ అక్షరాన్ని బాగా ఉపాసించారని చెప్పాలి మా గురువు గారు ఇచ్చిన ఈ సూత్రాలు బట్టి. ఎందుకంటే పద్మరూప, పద్మరూప అంటే ఏం చెప్పుకున్నాం మనం, పద్మం యొక్క లోపల గింజ ఉంటుంది, మొత్తం పద్మం ఇలాగ రేకులు ఉన్నాయనుకోండి, అవన్నీ పీకేస్తే లోపల ఏమవుతుంది, చిన్న బొడ్డు లాంటిది ఒకటి కనిపిస్తుంది, చిన్న బడ్ దాని మధ్యకి ఇలా కట్ చేస్తే దానిలో ఆ విత్తనం లాంటిది, అది ఆ విత్తనం వేస్తే భూమి మీద, భూమి లోపల వేస్తే దాంట్లో నుంచి ఎలా పైకి వస్తుంది, ఎలాగ అవి వంక తెంకలకి ఎలా వస్తుంది, అలా వస్తుంది, దాని మీద పూలు ఎలా వస్తాయి, ప్రింట్ అంతా ఉంటుంది దాంట్లో, అది పద్మ యొక్క గొప్ప. గురువు గారు అది చేయటం వల్ల ఈ మొత్తం ప్లాన్ అంతా ఏంటి, అసలు భూమికి సంబంధించింది, లేకపోతే వేరే గ్రహాలకు సంబంధించింది ఏంటి, దీంట్లో నేను చేయాల్సింది ఏంటి, అలా చేయటం వల్ల నిష్కళంక ప్రజ్ఞావతారం అనే శక్తిని గురువు గారు తనలో పూర్తిగా తెచ్చుకున్నారు. రెండోది ఏంటంటే, గురువు గారి ఫోటోల్లో చాలా విలక్షణంగా ఉంటాయి, అఖండ జ్యోతి మాసపత్రిక వచ్చేది, దాంట్లో ఆయన మెడలో దండలు చూశారు మీరు ఎప్పుడన్నా, కొందరు కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇదంతా అయిపోయిందన్న తేజ కానీ కిషోర్ కానీ చెప్పండి. అదేంటంటే గురువు గారు అఖండ జ్యోతి హిందీ అఖండ జ్యోతులు, ఆయన తపస్సు నుంచి బయటకు వచ్చిన, హిమాలయాల నుంచి బయటకు వచ్చిన, ఆయన మెడలో వేసిన దండలు గుర్తుంటాయి కనుక అవి తర్వాత చెప్పన్నారు, అవన్నీ దాన్నే సూచిస్తాయి. అలాగా మనకు నిష్కళంక ప్రజ్ఞాధారం అనే తత్వాన్ని గురువు గారు స్థాపించుకుని దాన్ని శ్రద్ధగా ఆయన అనుభూతిలోకి తెచ్చుకున్నారు. ఈ అనుభూతిలోకి తెచ్చుకోవడం అంటే ఏంటి అనే విషయాన్ని ఒక మాటలో చెప్పేసి ఇవాళ ముగిస్తాను, మనం నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాం. అదేంటంటే ఈ విశ్వం అంతా దేంట్లో ఉందంటే, సూర్యుడు దేంట్లో ఉన్నాడు, ఎక్కడ వేలాడుతున్నాడు, ఆకాశంలో ఉన్నాడు, నక్షత్రాలు ఆకాశంలో, చంద్రుడు ఆకాశంలో ఉంటాడు, మిగతా గ్రహాలు ఆకాశంలో ఉన్నాయి, భూమి ఆకాశంలోనే ఉంది, మనం ఆకాశంలో, అంటే అందరూ ఎక్కడున్నారు అంటే అందరూ ఒకదాంట్లోనే ఉన్నారు, ఆకాశంలో, ఆకాశంలోనే అన్ని ప్రతిష్ఠితమై ఉన్నవి అనేది మొదటి ఫండమెంటల్ రూల్. ఇట్ ఈజ్ హైయెస్ట్ రూల్, యాక్చువల్గా ఫండమెంటల్ కాదు, చాలా చివరిగా చెప్పే సూత్రం అనమాట, అంటే మొట్టమొదటి చెప్పరు, మనకు గురువు గారు అన్ని చెప్పేశారు కాబట్టి మనం చెప్పుకోవడం తప్పేది. ఆ హైయెస్ట్ ట్రూత్ ఏదైతే ఉందో, సర్వము ఆకాశము నుండి ప్రతిష్ఠితమై ఉన్నది. దీన్ని ఎందుకు మీరు ఇన్ని రెండు సార్లు చెప్తున్నారంటే ఇంకోసారి కూడా చెప్తారు, ఏదైనా సరే సర్వము ఆకాశములో ప్రతిష్ఠితమై ఉన్నది అని తెలుసుకుని, ఒకళ్ళు ఉద్యోగం రావటం లేదు, పెళ్లి కావటం లేదు, పిల్లలు పుట్టడం లేదు, వ్యాపారం సరిగ్గా జరగటం లేదు, ఎలా బతకాలి, ఇలాంటి ప్రశ్నలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, నేను ఆకాశమునందు ప్రతిష్ఠితుడైనై ఉన్నాను అని రోజు ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు, వ్యాపారం బాగలేని వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది, ఇది అవటం లేదు అది అవటం లేదు అనుకున్న వాళ్ళకి అది అయిపోతుంది, అవ్వని ఏది ఉండదు, అన్నీ అయిపోతాయి, అన్ని కోరికల్ని సంపూర్ణంగా తీర్చిపడేస్తాయి. ఈ ధ్యానం, ఏ ధ్యానం, నేను ఆకాశమునందు ప్రతిష్ఠితుడనై ఉన్నాను, అంతే సింపుల్, ఇంకేం లేదు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం ఆకాశంలోనే ప్రతిష్ఠితమై ఉన్నది, సృష్టి అంతటికీ ఎక్కడి నుంచి వస్తుంది అంత శక్తి? మీరు రకరకాల వెరైటీ ఆఫ్ క్రియేషన్ ఉంది కదా, ఈ వెరైటీ ఆఫ్ క్రియేషన్, ఈ స్ప్లెండర్, దాంట్లో గొప్ప వైభవం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుంది. ఆకాశం అంటే పరబ్రహ్మం యొక్క శరీరం. ఇది గుర్తుపెట్టుకుంటే మనం సాధనలో సఫలం చెందాలి అంటే ఎంత తక్కువ చేసాము, ఎంత ఎక్కువ చేసాము అనేది అసలు ఇంపార్టెంట్ కాదు. ఎంత బాగా చేసాము, ఎంత క్వాలిటీతో చేసాం అనేది ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ రావాలంటే సాధనలో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఏ రకంగా అయితే సమస్తము ఆకాశంలో ఉందో ఆ ఆకాశము మన హృదయంలో ఉన్నది. మన హృదయం అంటే ఎక్కడి నుంచి ఉంటుంది? పాదాల నుంచి తల వరకు ఉన్న మొత్తం శరీరం అంతా ఉంటుంది హృదయం. ఏదో చెస్ట్ దగ్గరే ఉంటుంది అనుకోకండి హృదయం అంటే, అది ఫిజికల్ హార్ట్ గురించి మాట్లాడుకోవట్లేదు. హృదయం అంటే మొత్తం కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఒక మనిషి బొమ్మ వేసామనుకోండి, ఇలా అవుట్లైన్స్ మొత్తం లోపల ముక్కు చెవులు ఇవన్నీ వేయకుండా ఊరికి అవుట్లైన్స్ వేస్తే ఎలా ఉంటుంది, అలాగ తీసుకుంటే కనుక మొత్తం లోపల కలిగి ఉంటుంది. అలాంటి అంతా ఉండదంతా కూడా ఆకాశం. దాన్ని మనం ఒక్కొక్క వ్యక్తి దాన్ని చిదాకాశం అంటారు. అది ఒక టెక్నికల్ టర్మ్ అంటే అంత విశేషం ఏం లేదు. అంత ఈ చిదాకాశంలో మనం ఎప్పుడైతే సీరియస్ గా ఇందా చెప్పుకున్నాం, నా అంతరాత్మలో గాయత్రిని స్థాపన చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నాం? గురువు గారిని కాపీ పట్టదలుచుకున్నాం అనుకోండి మనం, సపోజ్ నిష్కళంక ప్రజ్ఞావతారంగా నేను గాయత్రిని నాలో స్థాపన చేసుకుంటున్నాను. అలా కాకుండా మాస్టర్ని కాపీ కొట్టాలి. మాస్టర్ ఎలాగ స్థాపన చేసుకుని ఉంటారు? మహాయోగేశ్వరి దేవిగా చేసుకుని ఉంటారా? లేకపోతే ఈ 24 శక్తుల్లో ఆహ్లాదిని, ప్రభా, నిత్యావిశ్వంబర వీటిల్లో ఏది చేసుకుని ఉంటారు? గురువు గారు లాగానే, గురువు గారినే ఫాలో అయ్యారు కాబట్టి. గురువు గారు ఏం చెప్పారు? నేను తిన్నదే తిను, నేను కట్టిందే కట్టు, నేను చెప్పిందే చెప్పు. కాబట్టి ఈయన కూడా నిష్కళంక ప్రజ్ఞాధారాన్నే ఫాలో అయ్యారు పద్మరూప. అలాగే మనకు నచ్చి ఏది నచ్చితే అది మన ఈ హృదయంలో స్థాపన చేసుకోవాలి. చేసుకున్నప్పటి నుంచి శ్రద్ధగా చెయ్యాలి. రోజు ఎంత అనుకున్నాం, 5 మాలలు చేస్తుంటే 5, 3 చేస్తుంటే 3, అది కుదరదండి నాకు, ఒకే ఒక్కసారి చేస్తాను. అయిపోయింది ఒక్కసారి చేస్తామంటే అది కూడా మన ఇష్టం. కాకపోతే అధికస్య అధికం ఫలం అని సూత్రం. ఎందుకంటే మనం ఎప్పటిప్పటి నుంచి ఎన్నో అంటే 84 లక్షల జీవరాశులు ఉంటాయి. దాంట్లో 84 లక్షల్లో ఒక్కడ తీసేస్తే ఎంత ఎన్ని ఉంటాయి? 93 లక్షల 99 999 జన్మలు మనం మిగతా జన్మలు ఇచ్చి మానవ జన్మకు వచ్చాం. కాబట్టి ఆ జన్మల్లో చేసినవన్నీ మన అంటుకునే ఉంటాయి మనలో. కాబట్టి ఆ అంటుకున్నది అంత పోవాలంటే ఏం చేయాలి? బాగా ఎక్కువ కడగాలి. వేమన పద్యం ఉంటుంది ఒకటి, ఏంటి, ఎలక తోలు తెచ్చి ఎంత ఉతికిన కానీ నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఎంత ఉతికినా పోదుటే, కానీ మనిషిలో ఉన్న ఈ చెత్త చెదారు ఉతకటానికి అగ్ని, ప్రాణాగ్ని విద్య అయిన గాయత్రి సంపూర్ణంగా మనలో దోషాలను పోగొట్టింది. దాన్ని మనం శ్రద్ధగా ఒక శక్తిని స్థాపన చేసుకుని గాయత్రి మాత్రమే నిష్కళంక ప్రజ్ఞావతారంగా గురువు గారు స్థాపించుకున్నారు. అలా చేశారు, ఆ అనుభూతి చెందారు. ఆ తర్వాత దాని నుంచి రిజల్ట్ తీసుకున్నారు. అలాగే మనం ఒకటి తీసుకోవచ్చు, గురువు గారు ఇచ్చిన పనుల్లో మనం చేయటానికి మనకు ఏ శక్తి మనకు ఉపయోగపడుతుంది, మనం కూడా నిష్కళంక ప్రజ్ఞాధార అయిపోతాం అంటే అయిపోవచ్చు. లేకపోతే మనం కూడా గురువు గారు ఇచ్చిన కార్యక్రమాలు అన్ని చేయడానికి కావాల్సిన అన్నింటినీ భరించటం, విశ్వంభర, విశ్వంభర అంటే అన్నింటినీ భరిస్తుంది అనమాట, మొత్తం అన్ని భరించగలను అన్న చేయి తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ఆ శక్తిని స్థాపించుకున్నా అనుకోవడం గాయత్రి చేయటమే, కొత్త ఇంకో చేసేది. అలాగా మన హృదయంలో ఆ శక్తిని స్థాపించుకోవడం, ఆ తర్వాత ఏం చేయాలి అది ముఖ్యం. ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే శ్రద్ధగా మనం అనుకున్న సమయానికి, మళ్ళీ ఏదో రోజు ఏదో ఒక టైంలో చేస్తానండి అనకూడదు, రోజు ఒకే టైంలో చెయ్యాలి. రోజు ఒకే టైంలో చెయ్యాలి, ఒక్కచోటే కూర్చోవాలి అంటే అక్కడే కూర్చోవాలి. ఒక రోజు ఈ దగ్గర, ఒక రోజు ఆ దగ్గర, ఒక రోజు డాబా మీద, ఒక రోజు బాగుందండి బాల్కనీలో కూర్చుంటే అక్కడే, ఇంకో రోజు చలి వేస్తుందండి లోపల కూర్చుంటే, ఇలా మార్చకూడదు. రోజు కూర్చుంటే బాల్కనీలో కూర్చుంటే, రోజు కూర్చుంటే పైన కూర్చోవాలి, రోజు కూర్చుంటే ఏ గదిలో ఏ చోట గదిలో చోటు కూడా మార్చకూడదు, ఆ మూలే కూర్చోవాలి, అక్కడే కూర్చోవాలి. ఈ పాటించి తీరాలి. ఆ తర్వాత శ్రద్ధగా అలాగా చేయటం. నెక్స్ట్ వచ్చేది ఏంటి, నిజంగా మనం ఏ శక్తిని స్థాపన చేసుకున్నా ఆ శక్తి మన ఎదురుగుండా ఉండి మన చేసి చూస్తుంది. ఆవిడలోంచి శక్తిధారలు మనలోకి ప్రవేశిస్తున్నాయి అనుకోవాలి. అనుకుంటూ ఈ చిరాకాశం ఏం చెప్పుకున్నాం, మన హృదయంలో ఉన్న ఆకాశం అంతా కూడా ఎలాగైతే వర్షం పడినప్పుడు మెరుపులు మెరుస్తాయి అలాంటి మెరుపుల్లాంటి ఒక తేజస్సు మనలోకి వస్తుంది అనే దాన్ని అనుభూతి చెందాలి. ఎప్పుడైతే ఈ చిరాకాశంలో విద్యున్మయీ గాయత్రి అవతరణ జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే మనకు బయట లోపల, అంటే బయట అంటే అర్థం భౌతికమైన శరీరం, లోపలంటే ఆత్మ, ఈ రెండు కూడా బాగా శక్తివంతం అవుతాయి, బాగా వైభవం మనకు వస్తుంది. వైభవం అంటే అర్థం మంచి దర్జాగా ఉండడం, వాడి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. గురువు గారు ఆయన ఉండగా చూసినప్పుడు ఒక చిన్న గదిలో ఒక చెక్కబల్ల ఉండేది, ఓ ఆ చెక్కబల్ల పక్కన ఒక కుర్చీ ఉండేది, గోడకి ఒక మనం బట్టలు పెట్టుకునే ఉంటుంది కదా హుక్స్, రెండే హుక్స్ ఉంటాయి దానికి, ఒకటి ఆయన బట్టలు ఆయన ఒంటి మీద వేసుకుని ఇంకొక జత అలా తగిలించి ఉంటాయి అంతే, ఏముండవు ఇంకా ఆ గదిలో. మంచినీళ్ళు తాగడానికి ఒక కొండ, దాని మీద ఒక గ్లాసులు ఉంటాయి, సోసింపు ఆయనకున్న మొత్తం అసంత ఇచ్చేసి. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే బయటకి ఎలా ఉన్నా కూడా మరి ఆశ్రమంకి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోదు, అక్కడున్న ఏర్పాట్లు కానీ అక్కడున్న ఆశ్రమం యొక్క గొప్ప ఆ బిల్డింగ్స్ కానీ లోపల ఉన్న సైంటిఫిక్ క్యాపిటల్స్ కానీ ఇవన్నీ చూస్తే మనకు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ గురువు గారు ఎలా ఉంటారు, చాలా సాధారణ, అది ఆయన ఆత్మశక్తి అని లోపల ఉన్న వైభవం అని బయట ఉన్న వైభవం రెండు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకు రావాలి అంటే మనకు ఉండాల్సినవి గాయత్రి శక్తుల గురించి తెలుసుకోవడం, ఆ శక్తిని మనలో స్థాపన చేసుకోవడం, శ్రద్ధగా చేయడం, అనుభూతి చెందటం. ఈ విద్యున్మయీ గాయత్రి అంటే విద్యు ఎలాగైతే ఒక మెరుపు మెరుస్తుందో వర్షం వస్తుంది అలాగా మెరుపు స్వరూపంగా మనలో చేస్తూ ఉండగా మనకు వస్తుంది. నాకు మెరుపుగా రావద్దు, నాకు మెరుపుగా రావాలి అని అడగక్కర్లేదు. మనం కరెక్ట్గా చేస్తే మన హృదయాకాశంలో మెరుపు మెరిసినట్టుగా వెలుగు వచ్చేస్తుంది అన్నమాట. అలా అలాంటి వెలుగు వింటున్న మీ అందరికీ రావాలి. ఆ జ్ఞానం మీద మీకు పూర్తిగా శ్రద్ధ కలగాలని, అనుభూతి రావాలని, మీరందరూ దాని నుంచి మంచి రిజల్ట్స్ తీసుకుని గురువుగా ఎస్ వీళ్ళు నా శిష్యులు అని మెచ్చుకునేట్టుగా మీరందరూ జీవించాలని మనసార కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేణ మార్గేణ మహీం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.